ఆ రోజు ఎందుకు శాపం వచ్చింది వీళ్ళిద్దరికీ, మా మనోరమను ఎందుకు తిట్టావు అని వాళ్ళిద్దరూ ఆయన కొట్టబోయారు. దాంతో ఆయన శపించాడు, వాళ్ళకి శాపం నా వల్ల వచ్చింది, నన్ను రక్షించడానికి అనవసరంగా వాళ్ళు ముని మీద దాడి చేసి రోగం తెచ్చుకున్నారు. వాళ్ళ రోగం తగ్గాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడు నేను సుఖంగా ఉంటాను. దయతో వాళ్ళ రోగం తగ్గించవయ్యా అంటే తప్పక తగ్గిస్తాను. నా అదృష్టవశాత్తు మీ నాన్నగారు నాకు ఆయుర్వేదం ఇచ్చాడు కట్నంగా. కట్నంగా ఏ విశాఖపట్నం ఇస్తే పెద్దగా ఉపయోగం లేకపోనేమో, కానీ ఇప్పుడు నాకు ఇచ్చింది ఆయుర్వేదం. తక్షణం బయలుదేరు అని ఈవిని వెంట పెట్టుకుని వాళ్ళిద్దరూ ఏ కొండ గుహలో దగ్గుకుంటూ నానా యాతన పడిపోతూ పొట్ట పట్టుకుని ఒకటే బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళాడు. ఈ రాజయక్ష్మం అంటే తీవ్రమైన క్షయ ఎంత భయంకరం అంటే, వాళ్ళు అలా పొట్ట పట్టుకుని దగ్గరవాడు దగ్గుతున్నట్టు ఉన్నటువంటి నోట్లోంచి నెత్తురుపడుతోంది, చావరు బ్రతకరు. ఎందుకంటే వాళ్ళు దేవతా స్త్రీలు కాబట్టి చావులేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన అపూర్వమైన ఆయుర్వేద విద్యతో వాళ్ళకి రోగం తొలగించాడు. వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. ఆరోగ్యం కాగానే ముందుగా విభావరి వచ్చి, వీళ్ళ నాన్నగారు ఎప్పుడో నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు, కాబట్టి నువ్వు నన్ను భార్యగా స్వీకరించు, నేను కూడా నీకు కట్నం ఇస్తాను. మా తండ్రి విద్యాధరుడు నాకు ఒక గొప్ప శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏమిటో తెలుసా, పశువులు పక్షులు మాట్లాడుకుంటే ఆ మాటలు విని అర్థం చేసుకోగలిగే భాష. సహజంగా పశువులు కూడా మాట్లాడుకుంటాయండి, ఆవులు ఉన్నాయా, అవి వాటిలో ఒకటి అంబా అంబా అంటే వాటి వెనకాతలు ఏవో అర్థం ఉంటాయి. అలాగే పక్షులు కీచ్ కీచ్ కూచ్ కూచ్ అంటే అవి కూడా లాంగ్వేజ్ మనకు తెలియక, మనం పశువులం కాదు కనుక, పక్షులం కాదు కనుక, పశువులు పక్షుల కంటే మరీ హీనమైపోయాం కనుక ఆ భాష అర్థం కావడాలి. ఆ భాష కూడా చాలా బాగుంటుంది. పిచ్చుకులు మాట్లాడుకునే భాష, చిలుకలు మాట్లాడుకునే భాష, కొండముచ్చులు పండుకోతులు మాట్లాడుకునే భాష ఎంత బాగుంటుంది తెలుసా. అప్పుడప్పుడు కోతులు మాట్లాడుకుంటాయన్నమాట. శ్రీశైలం ఘాట్ రోడ్లో పండుకోతులు ఉంటాయి. అదిగో కారు వస్తుంది, ఆ కారులో ఉన్నవాడు మహానుభావుడు, నాలుగులు కారులో వస్తున్నాడు, అరటి పళ్ళు యాపిల్ పళ్ళు పట్టుకొచ్చి మనకు వేస్తారు, మంచి తాత అనుకుంటాయట. ఏ కారులో వచ్చినా ఎప్పుడు ఒక యాపిల్ పండుో లేకపోతే ఓ అరటి పండుో వెళ్ళేదనుకోండి, ఆ కారులో వచ్చేవాడు ఇట్టి పిసిలు కొట్టాడు, వాడు పండు కూడా వేయట్లే అనుకుంటాయటవి. ఈ విధంగా కోతులు మాట్లాడుకుంటాయి. కోతులు మాట్లాడుకునే భాషను కొంచెం కనిపెట్టాను, కొంచెం టైం పడుతుంది. మీకు ఎప్పుడైనా వీలుంటే కోతి భాష నేర్పుతాను, మళ్ళీ మీరు బాధపడకండి అంటే మేము కోతులు మారని. కోతి భాష నేర్చుకోవడానికి కోతులు అవ్వక్కర్లేదు, ఎంత చొప్పునైతేనే ఆ భాష నేర్చుకోవచ్చు. అలాంటి కోతులు, ఈ కొండముచ్చులు, పక్షులు ఇవన్నిటి యొక్క భాష తెలుసుకునేటటువంటి విద్య ఉన్నది, ఆ విద్య నీకు ఇస్తున్నాను అన్నదట. ఆ విద్య పుచ్చుకుని ఆవిడ స్వీకరించాడు. ఇప్పుడు కళావతి లేచింది. ఆవిడనే కాదు నన్ను కూడా స్వీకరించు, మేమిద్దరం కలిసి మేము ముగ్గురు కలిసే ఉంటాం అని తన చరిత్ర చెప్పింది. పూర్వం ఈ హిమాలయాలలోనే పారుడు అని పేరు కలిగిన ఒక బ్రహ్మర్షి ఉన్నాడు. ఆయన కఠోర దీక్షతో తపస్సు చేసేవాడు, అత్యంతమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఆయన తపస్సుకి ఇంద్రుడు వణికిపోయాడు. ఈతడు తపస్సు చేస్తాడు, ఈ తపస్సు ఫలిస్తుంది, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఈతడు నాకు ఇంద్ర పదవి కావాలంటాడేమో, అప్పుడు బ్రహ్మదేవుడు తొందరపడిపోయి ఇంద్ర పదవి ఇచ్చేస్తాడేమో, ఇస్తే నా పదవికి ఎసరు వస్తుందని భయపడ్డాట. నిజానికి ఆయన తపస్సు చేసేది ముక్తి కోసం, ఆయనేమి ఇంద్ర పదవి కోసం కాదు, అయినా ఇంద్రుడికి భయం. ఈ పదవిలో కూర్చున్నవాడు ఎవడన్నా తపస్సు చేస్తూ ఉన్నప్పుడల్లా ఎవడు తపస్సు చేసి నా పదవికి ఎసరు పెడతాడో, నా పదవిలో అక్కుంటాడో అనే భయం ఇంద్రుడే కదండి. ఒకసారి పదవిలోకి వెళ్ళాడా ఈ పదవి పోతుందనే బెంగ అంత తేలిగ్గా పోదు. సమర్థుడైనా అసమర్థుడైనా పదవి పదవి పదవి, మరి అందులో ఏముందో తెలియదు మాయదారి. ఒక్కోసారి మరీ ఆశ్చర్యపడి తెలుసా, చిన్ని చిన్ని కమిటీలు ఏమి ఉండదు, ఊళ్ళో పేటలో ఒక వీధిలో ఒక కుల సంఘం పెట్టుకుంటాడు, దానికి నేనే ప్రెసిడెంట్ అంటాడు ఒకడు, దానికి నేనేమో కన్వీనర్ అంటాడు ఒకడు, ఇంత చేసి అందులో మెంబర్లు ఎంతమంది, నలుగురు సభ్యులు, ఒకడేమో ప్రెసిడెంట్ట, ఆ నలుగురిలో ఒకడు వైస్ ప్రెసిడెంట్ట, ఒకడు సెక్రటరీట, ఒకడు కోశాధికారిట. అప్పుడు ఐదోవాడిగా నన్ను పిలిచి మీరు కూడా ఉంటారా అన్నాడు. మరి నాకేం పదవిస్తారు అంటే మీరు గౌరవ అధ్యక్షులు పదవిస్తూ ఉంటారు. మళ్ళీ వెళ్ళినంటారు బాబు నాకు గోల్డ్ పదవులు ఇప్పటికీ ఎక్కువైపోయాను, ఎందుకో తెలియదు కానీ కొంతమంది హాయిగా సుఖంగా ఉండలేక అందులో ఒక మెంబరు, ఇందులో ఒక మెంబరు, ఇందులో అధ్యక్షుడు, అందులో గౌరవ అధ్యక్షుడు, ఇందులో కోశాధికారి, అందులో ఇంకేదో కోశాధికారి, చివరికి మనఃక్లేశాధికారి. ఈ క్లేశాధికారుల పదవులు ఎందుకు చెప్పండి, ఇవి హాయిగా సుఖంగా ఉండలేక. అందులో వార్ధక్యంలో మరీ సుఖంగా ఉండాలండి. ఒక స్థాయి దాటాక ఎంతవరకు మనం పనులు చేయగలమో అవి అట్టే పెట్టుకుని తక్కిన వదిలిపెట్టేయాలి. అందులో ఈ పెద్ద పదవుల్లో ఉన్నవాడైతే ఇక ప్రాణం పోయిన వదలడు అనమాట. ఒక్కొక్కటి చూడండి, మీరు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటాడు వాడు అసలు కదలలేడు, ఒకళ్ళు నవ్వుందో చచ్చాడో బతికాడో తెలియదు, అలా 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 కదులుకుంటే అనుకుని. ఎందుకు అలాంటి వాడికి ఆ పదవి చెప్పండి వీడి, మాయదారి పదవి వ్యామోహి ఆశ అనేది ఉంది, చచ్చిదాకా వదలదు అనమాట. ఇంద్రుడు అంతటి వాడే వదలటం లేదన్నారు. ఇంకా మామూలు వాడిని వదలడంలో ఆశ్చర్యం ఉంటుంది. అందుకని ఇంద్రుడు భయపడిపోయి ఇతడు తపస్సు చేస్తాడు, బ్రహ్మ ప్రత్యక్ష అవుతాడు, ఇతడు నా పదవి లాక్కుంటాడు అనుకుని పుంజిక స్థల అని పేరు కలిగిన ఒక అప్సరసని పంపాడు. ఓ అప్సరస, నువ్వు పరమసుందరీమణివి, నీ నృత్యంతో ఆ మహర్షి తపస్సు అంతా పాడు చేయన్నట్ట. ఈవిడొచ్చి సంవత్సర కాలం పాటు అక్కడ పాటలు పాడింది. ఆయన సంవత్సరం దాకా కదలలేదట, మెదలలేదట, ఎంత తపస్సు చేసినా ఆయన చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాడు. ఆవిడ మీద పడింది, కౌగులించుకుంది, పాటలు పాడింది, రకరకాల సువాసనలు ఆయన మీద జల్లింది. ఇలా ఒక సంవత్సర కాలం పాటు ఆయన ముక్కు పట్టుకున్నా, చెవి పట్టుకున్నా, జుట్టు పట్టుకున్నా, ఎన్ని ప్రయత్నములు చేసినా ఆయన కదల్లా. సంవత్సరం తర్వాత మాత్రం ఒకరోజు ఏం చేసింది ఆవిడ, ఓ మంచి సువాసనతో కూడినటువంటి తాంబూలం వేసుకుని ఆయన ముక్కుల దగ్గర ఉఫ్ఫను వదిలింది. ఆ సువాసనకైన అని ఒక్కసారి కళ్ళు విప్పి చూశాడు. చూడగానే పుంజిక స్థల అనే అప్సరస కనపడింది. ఈవిడ నిత్యం బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మది దగ్గర కూడా నృత్యం చేసేటటువంటి సౌందర్యవతి. ఆ పుంజిక స్థలం చూడగానే అంతవరకు నిగ్రహంతో ఉన్నవాడు ఒక్కసారి తన తాను మర్చిపోయాడు. ఆవిడ వెంటబడ్డాడు, ఆవిడతో కలిశాడు. మొత్తం తన ఈ యాగము, త్యాగము, తపస్సు అన్నీ విడిచిపెట్టేశాడు. ఆవిడ్ని పొందాడు. కొంతకాలం పోయిన తర్వాత వైరాగ్యం పొంది ఎంత పొరపాటు జరిగింది, ఎన్నేళ్ళో కష్టపడి చేసిన తపస్సు అంతా ఒక్క దెబ్బకి పట్టుకుపోయావు కదా దౌర్భాగ్యురాలా, అయినా నిన్ను శపించను, శాపం పెడితే మిగతా తపస్శక్తి పోతుంది పో అని వదిలేసి మళ్ళీ తపస్సు గడిపోయాడు. ఆ సమయంలోకి ఈవిడ గర్భవతి, ఒక కూతురు పుట్టిందిట. ఆ కూతురుని అడవిలో వదిలేసి ఆనాడు శకుంతలను మేనకు వదిలేసినట్టుగా ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. 10 రోజుల పాటు కేవలం అడవిలో ఎవరూ దిక్కు లేని చోట ఈ చంటిపిల్ల బ్రతికింది. ఆ చంటిపిల్లను చూసి చంద్రుడు జాలిపడ్డాడు. వెంటనే తన కిరణములను అమృతముగా మార్చి ఆవిడ నోట్లో పోశాడు. అసలు చంద్రుడి యొక్క కిరణములే అమృత కిరణములు, అందుకే చంద్రుడికి సుధాకరుడు. సుధా అంటే అమృతం, కరము అంటే కిరణము. సుధాకరుడు అమృతము వంటి కిరణములు కలిగినవాడు. ఆ అమృత కిరణములు నోట్లో పోసి 10 రోజులు పెంచాట. అమృతంతో ఆవిడ దేవత అయిపోయింది. ఆ తర్వాత చంద్రుడు తపస్సు చేసుకుంటున్న ఆ పారుడనే బ్రహ్మర్షి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు పుంజిక స్థల ద్వారా ఒక కూతుర్ని కన్నావు, ఆ కూతురేమో అడవిలో దిక్కు లేకుండా పడి ఉన్నది, సింహాలు పులులు వంటి జంతువులు దాని మీద పడకుండా ఇన్నాళ్ళు నేను రక్షించాను, ఆహారం లేని దానికి చంటిపిల్ల గనక తల్లిపాలు కావాలి కదా, అలా పాలు లేకుండా ఉన్నదానికి నేను అమృత కిరణములు పోసి పెంచాను, కానీ ఇది నా బాధ్యత కాదు, తండ్రివి నువ్వు, ఏం చేస్తావో ఆవిడ పెంచు అనగా ఈయన మళ్ళీ తపస్సు అని ఆవిడ తీసుకెళ్ళి పెంచాడు. చంద్రుని యొక్క కళల వల్ల పెరిగింది కనుక కళావతి అని పేరు పెట్టాడు. ఈ విధంగా కళావతి అని పేరు పెట్టబడినటువంటి ఆ అమ్మాయిని నేను, ఆ పారుడికి పుంజికస్థలికి పుట్టినటువంటి స్త్రీని. కొంతకాలం మా నాన్న నన్ను పెంచాడు, రకరకాల విద్యను నేర్పాడు, ఓ మంచి సంబంధం చూసి నన్ను ఇచ్చి పెళ్లి చేసి ఒక వ్యక్తికి, ఆ తర్వాత తపస్సుకు పోదాం అనుకున్నాడు. భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. అంతటి బ్రహ్మర్షి తపస్సు మాని కూతురు వ్యామోహంలో పడి నన్ను పెంచి పెద్ద చేశాడు, నా కోసం సంబంధాలు వెతికాడు, మంచి అల్లుడు తీసుకొస్తాను, కాళ్ళు కడుగుతాను, ఆ తర్వాత ఆ కాళ్ళు కడిగా వచ్చిన నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటాను, ఈ అమ్మాయినిచ్చి కన్యాదానం చేసి నా జీవితం చరితార్థం చేసుకుంటాను, తపస్సు చేసి ఉత్తమ గతులకి పోతాను అనుకుంటున్న ఆయన దగ్గరికి ఒక విద్యాధరుడు వచ్చాడు. వచ్చి, విద్యాధర, స్త్రీల కంటే కూడా నీ కూతురు చాలా అందంగా ఉన్నది, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయన్నట్ట. అప్పుడు ఈయన అన్నాడు, చిచ్చి, విద్యాధరులకి గంధర్వులకి ఇవ్వను, మంచి నిష్ట కలిగిన వాడు, పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, విద్యలు నేర్చుకున్నవాడు, అటువంటి కుర్రాడికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, నీలాంటి దౌర్భాగ్యుడికి ఇవ్వను అన్నట్ట. దాంతో ఆ విద్యాధరుడికి ఒళ్ళు మండిపోయింది. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న మా తండ్రి దగ్గరకు వచ్చాడు. పెద్ద కత్తితో ఒక్క దెబ్బకి మా తండ్రి తల నరికేశాడు. చంపేసి నన్ను పట్టుకోబోతుంటే నేను పెద్ద పెట్టున ఏడ్చాను. ఒక పక్కన తండ్రి చచ్చిపోయిన బాధ, మరోపక్క ఈ విద్యాధరుడు చెరబడుతున్నాడనే బాధ. ఆ బాధతో ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వశిష్ఠుడు మొదలైన ఋషులు ఉన్నారు, వశిష్ఠుడు కూడా ఉన్నాడు అక్కడ ఆ సమయంలో. ఆ మహర్షులు వచ్చి హుంకరించి ఆ విద్యాధరుడిని భస్మం చేశారు. వాడి ఏ విధమైనటువంటి దోషం వాడి వల్ల నాకు అంటకుండా, వాడి వల్ల నేనే బాధ పొందకుండా కాపాడారు. ఆ తర్వాత అమ్మాయి, కాలప్రభావాన్ని ఎవరం దాటలేం, నీ తండ్రి తపస్సు చేసుకుని తపశ్శక్తితో ఊర్ధ్వలోకాలకు వెడతాడనుకుంటే చచ్చి ఊర్ధ్వలోకాలకు పోయాడు పాపం, ఆయన కోసం ఏడవకు, ఆయనకి సంస్కారం మేము చేస్తాం, సంస్కారం అంటే దహనం వంటి క కర్మలు. ఆ కర్మలు ఏం చేస్తాం, నువ్వు మాత్రం ఇక్కడ ఉండకుండా ఇక్కడికి దగ్గరలోనే ఇందీవరాక్షుడు అనే గంధర్వరాజు ఉన్నాడు, ఆయన కూతురు మనోరమ దగ్గరికి వెళ్ళు, మనోరమ ఉత్తమురాలు నీతో స్నేహం చేస్తుంది, వెళ్ళు అంటే నేను వారి ప్రేరేపణతో తండ్రి యొక్క సంస్కారాలు పూర్తయ్యాక ఈ మనోరమ దగ్గరకు వచ్చాను, ఈ మనోరమతో కలిసి హాయిగా ఉంటున్నాను నేను, నా దగ్గర చాలా విద్యలు ఉన్నాయి, అందులో సంగీతం గాంధర్వ విద్య ఉన్నది, ఇంకా అనేకమైన దివ్య విద్యలు ఉన్నాయి, ఈ విద్యలన్నీ నీకు నేర్పుతాను అని తన విద్యలు అతనికి ఇచ్చి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నది. ఈ విధంగా ఈ మహాత్ముడు ఏకకాలంలో మనోరమని, విభావరిని, కళావతిని ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. హాయిగా వాళ్లతో పాటు తిరిగాడు, ముగ్గురి వల్ల ముగ్గురు కుమారుల్ని కన్నాడు. కొంతకాలం గడిచింది, బంగారం లాంటి కొడుకులు, జీవితం హాయిగా సాగిపోతున్నది. ఒకరోజున ఈ భార్యలు అన్నారట, మనం నౌకాయానం చేద్దాం, హిమాలయ పర్వతాల్లో మంచి మంచి సరస్సులు ఉన్నాయి, ఆ సరస్సుల్లో ఓ పడవలో ముగ్గురం తిరుగుదాం అన్నారట. వెంటనే ఈయన భార్యను వెంట పెట్టుకుని నౌకాయానానికి వెళ్ళాడు. ముగ్గురు భార్యలు, ఈయన మధ్యలో కూర్చున్నాడు, ఆ పడవని ఎక్కాడు, తెడ్డు వేసుకుంటూ తిరగడం మొదలెట్టాడు. సొంతంగా తెడ్డు వేసుకు తిరిగే పడవది అనమాట. ఇంతలో ఆ సరస్వతి కైలాస పర్వతం మీద ఉన్న మానస సరస్సు, ఆ సరస్సులో మంచి తెల్లని హంసలున్నాయి. ఆ హంసలలో ఒక మగహంస ఉన్నది, మిగతావన్నీ ఆడహంసలు. ఈ మగహంస దగ్గర ఆడహంసలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాయి. నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకున్నాయి. అప్పుడు మగహంస ఏముందో తెలుసా, నేను హంసనైనా పిట్టనైనా ఏకపత్ని వృతుణ్ణి, ముగ్గురిని పెళ్లి చేసుకు తిరగడానికి నేనేమైనా స్వరోచినా అంది. నేనేమన్నా కాముకుణ్ణా ముగ్గురిని వెంట పెట్టుకు తిరగడానికి, నేను ధర్మాత్ముణ్ణి, హంసని, ఒక్క పురుషుడు ఒక్క స్త్రీయే భార్య, ఏకపత్ని వ్రతత్వం గొప్ప ధర్మం, ఇదే ఆర్షధర్మం అందిట. ఈ పక్షి భాష నేర్చుకున్నాడుగైనా, ఓ భార్యామణి చక్కగా ఈ పక్షులు పశువులు మాట్లాడే భాష అంతా కూడా అర్థమయ్యే మంత్రం ఇచ్చింది. అది వినగానే సిగ్గుపడిపోయాడు. అందుకే పక్షుల లాంగ్వేజ్ నేర్చుకుంటే కొన్ని ఇబ్బందులు, మనం నిరక్షర కుక్షులుగా ఉన్నా పర్వాలేదు కానీ కొన్ని పక్షులు తెగతిడతాయి, వీడు అపశకున పక్షిరా అంటాయి, అది అర్థమైందనుకోండి మనకు అర్థం కాదు కదా. కోతులు అవి కూడా ఒక్కోసారి మగవాళ్ళని మన తెగతిడతాయి తెలిసిన, పైన ఈ కొండల మీద వాటి మీద తిరిగే కోతుల్ని మనం రాయి పెట్టి కొట్టామనుకోండి, ఒరే దౌర్భాగ్యుడా మేము పైన ఎగిరే కోతులను రా, నువ్వు తోకలేని కోతురా అని తిడతాయి. మీకు వినపడిందనుకోండి, అర్థమైందనుకోండి, ఆ కోతిట్లు ఇక మనం బతకలేము. అందుకే భగవంతుడు ఏం చేశాడనమాట, పశువుల యొక్క లాంగ్వేజీ పక్షుల యొక్క లాంగ్వేజీ మనకు అర్థం కాకుండా చేశాడు. కోతులే తిట్టడం మొదలు పెడితే ఇక మనం ఏం బతుకుతాం, రేపు పొద్దున పక్షులు తిడుతూ ఉంటే ఆ పక్షుల భాష అర్థమైతే మనం ఏం బతుకుతామండి. నేను నిజంగా చూశాను, చాలా కాలం క్రితం ఒక గొప్ప సిద్ధుడు ఉండేవాడు, ప్రాక్టికల్గా జరిగింది అందుకు చెబుతున్నాను. చాలా కాలం క్రితం హిమాలయాల్లో ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు, తాత్కాలికంగా పశువులు పక్షులు ఏం మాట్లాడుకుంటాయో తెలుసుకో అని ఒక విద్య ఇచ్చాడు, అది ఎక్కువ రోజులు ఉండదు, ఒక్కరోజే ఉంటుందన్నాడు. అందులో రెండు పిట్టలు అంటున్నాయి, ఎంతమంది వస్తారు ఈ దౌర్భాగ్యులు, వాళ్ళ తిండి వాళ్లే తినడం, ఏం తెచ్చుకున్న జంతికలు వేయకూడదా, వాడు తెచ్చుకున్న మరవరాలు వేయకూడదా అని తిట్టుకుంటున్నాయి మనుషుల్ని. అప్పుడు అర్థమైందనమాట, వాటికి కూడా భాష ఉంది, మంచిగా ఉంటే పొగుడుతాయి, మనం రాళ్ళు వేసినా లేకపోతే మనం ఇలా చప్పట్లు కొట్టినా మనం ఏమైనా అనకూడని మాటలు అన్నా చెయ్యకూడని పనులు చేసినా అవి ఎంతో బాధపడతాయి, శపిస్తాయి కూడానండి. కొన్ని అయితే ఈ దౌర్భాగ్యులు వచ్చి మన చెట్టు ఎక్కారనో లేకపోతే ఈ దౌర్భాగ్యులు వచ్చి మన తిండి తినేస్తున్నారనో, అందులో ముఖ్యంగా ఈ పళ్ళు తినేటటువంటి కోతులు ఉంటాయి కదా, వాటి మామిడి పళ్ళు వాటి యాపిల్ పళ్ళు మనం కోసేసుకున్నాం అనుకోండి, మనకు రావాల్సిన తిండి మనుషులు తినేస్తున్నారు, మనుషులు అందరినీ తినేస్తారు, పళ్ళు తింటారు, ఒళ్ళు తినేస్తారు, జంతువుల్ని తింటారు అని తిట్టుకుంటాయి. ఏ జింకనైనా మీరు వేటాడుతుంటే ఆ జింక తిట్టిని తిట్టి తిట్టకుండా తిడితే ఇంకా ఆదివారం పొరపాట్లు కూడా పటాపటా కొట్టే మాంసం దుకాణానికి వెళ్ళలేము, తిట్టిని తిట్టి తిట్టకుండా తిడతారు, తెలిసినా మీకు. కాబట్టి అలాంటి భాష ఉంటుంది, వాటికి కూడా రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అవి కూడా శాపనార్థాలు పెడతాయి, పొగుడుతాయి అన్నప్పుడు నాకు తెలిసింది, ఈ మహాత్ముడు హంస యొక్క భాష విన్నాడు, దాంతో సిగ్గుపడిపోయాడు. అంటే ఒక పక్షికున్న నీతి కూడా నాకు లేదన్నమాట అనుకున్నాడు, నేను కాముకుణ్ణా అని కొంచెం మనసులో బాధపడ్డాడు. ఓ పూటంతా అన్యమనస్కుడిగా ఉన్నాడు, ఇంటికి వచ్చాక సరిగ్గా మాట్లాడలా, మర్నాడు మళ్ళీ భార్యామణులు వచ్చి ఏమండి బూరి తినండి, ఏమండి గారి తినండి అని అనగానే మళ్ళీ సంగీతం పాడగానే మర్చిపోయి మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళతో తిరిగాడు. బుద్ధి, మన బుద్ధి ఎటువంటిది అనుకుంటున్నారు? మానవ బుద్ధి ఎన్ని ధర్మములు విన్నా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళామా అని మర్చిపోతాం. ఇక్కడ వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? అరే నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటాట. పద్మాకర్ గారు పురాణములో చెప్పిన కొన్ని ధర్మములను ఆచరిద్దాం అనుకుంటాట. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మర్చిపోతాడు అనమాట. ఇంటి దగ్గర మైసూరు బజ్జీ కనబడుతుంది, ఏ మైసూరు బజ్జీ పట్టరావే అని తిడతాడు మళ్ళీ భార్యని. భార్యను తిట్టకూడదని చెప్పాను నేను పురాణంలో. ఇక్కడ ఉన్నంతసేపు ఆయన కనిపించేదిట, ఇంటికి వెళ్ళాక ఈ రోజు నుంచి నా భార్యను తిట్టను ఒట్టు అంటట. ఈ ఒట్టు తీసి కట్టు మీద పెడతాడు ఇంటికి వెళ్ళగానే, మళ్ళీ భార్యను మామూలుగా తిడతాడు. దీనికి మానవుని యొక్క పురాణ వైరాగ్యం అని పేరు. ఈ పురాణ వైరాగ్యం పురాణం వినడం అయిపోయిన వెంటనే మర్చిపోతాడు. అలాగే ఆయన కూడా భోగలాలసుడు కనుక ఈ పక్షి మాటల మాట మర్చిపోయాడు, మళ్ళీ సంసారంలో పడ్డాడు. ఒకనాడు మళ్ళీ ఈయన భార్యలు ఉద్యానవనంలోకి వెడదామండి, సరదాగా విహరిద్దామండి అన్నాయి. వసంత ఋతువు వచ్చింది, చెట్లు చిగురించాయి, పుష్పాలు పుష్పిస్తున్నాయి, సువాసనతో ఉంది వాతావరణం. వసంత ఋతువులో చక్కని తోటల్లో భార్యాభర్తలు తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఈ ముగ్గురు భార్యలు స్వరోజిని వెంట పెట్టుకుని వారి యొక్క రాజోద్యానంలోకి వెళ్ళారు. ఆ ఉద్యానంలో జింకల్ని పెంచుతున్నారు. ఆ జింకల్లో ఒక మొగ జింక దగ్గరికి ఆడజింకలు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వివాహం చేసుకో, నన్ను వివాహం చేసుకుంటా అంటూ ఉంటే అందులో మొగజింక అంది, 10 మంది వచ్చి మీద పడకండి, ఎంతమంది ఆడజింకల్ని పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించడానికి నేనేమైనా స్వరోచిన? నేను ఏకపత్ని వృత్తుణ్ణి, ఒక్క పురుషుడికి ఒక్క స్త్రీయే, నాకు ఒక్కతే పెళ్ళాం, మీలో ఎవరు నచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మిగతా వాళ్ళు పండి పండి అందరినీ చేసుకోను అని కొంచెం తిట్టింది. అదమాయించగానే అవన్నీ వెళ్ళిపోయాయి. ఏంటో జంతువుల్లో కూడా ఏకపత్ని వ్రతత్వం అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాయి ఆడజింకలు. మనుషులకే సిగ్గు లేదు, మనకెందుకు సిగ్గు అన్నాయికి వెళ్ళేటప్పుడు. అది ఈయన విన్నాడు. రామచంద్ర ప్రభు ఏ ముహూర్తంలో ఈ ముగ్గురిని పెళ్లి చేసుకున్నారో, వెళ్ళిన చోటలో చివాట్లే. ఆనాడు హంస చివాట్లు పెట్టింది, ఇప్పుడు మళ్ళీ జంక చివాట్లు పెట్టింది. ఇప్పుడు జంకే కాదట, వెళ్ళిపోతున్న తిరస్కారమునకు గురైన ఆడజంకలు ఏమున్నాయి? ఆ మనుషులకి లేనటువంటి నీతి నియమాలు పశువులకి మనక 100 మందిని చేసుకోకూడదా, ఈ బోడివాణ్ణి చూడలేదా అంటూ పోయాయిట. అది ఇంకా బాధ కలిగించింది. ఓహో, పశువులకైనా నీతి ఉందన్నమాట, ఒక్క మనిషికే లేదన్నమాట. మనిషే విచ్చలవిడిగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇంద్రియాలకు లొంగిపోతాడనమాట అని పాప ఆయన బాధపడిపోయాడు. ఇంకా ఆ క్షణం అంతఃపురానికి వెళ్లకుండా ఒక రకమైన మనోవ్యథతో కేకారణ్యాలు పట్టిపోయాడు. ఇంకింటికి వెళ్ళలేదు ఆయన. కొడుకుల్ని మర్చిపోయాడు, భార్యను మర్చిపోయాడు. ఎందుకో మనస్సుకు కొంచెం వ్యధ కలిగింది, ఆ వ్యధతో వెళ్ళిపోయాడు. ఇంత వ్యధ కలిగితేనే ఒక మహానుభావుడు రావాలి భవిష్యత్తులో. అందుకే భగవంతుడు ఏం చేస్తాడనమాట, కొంచెం మనస్సుకి వైరాగ్యం కలిగించే మాటలు ఇలా వచ్చేలా చేస్తాడు. ఆ వైరాగ్యంతో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓ చోట భయంకరమైనటువంటి కొన్ని అడవి పందులు, సింహాలు, పులులు కనబడ్డాయి. అందులో ఒక పంది ఒక జింకని పొడిచి చంపడానికి కోరలతో ఉన్నటువంటి పంది పెడుతుందట. అడవి పందుల్లో బాగా బలంగా ఉన్న అడవి పందులకి కోరలు ఉంటాయి, ముట్టి ఉంటుంది. ఈ ముట్టెతో కోరలతో కూడిన ఏనుగంత ఉన్న ఒకనొక అడవి పంది ఒక ఆడజింక మీదకి దూకడానికి వెళ్ళిందిట. నిజంగా ఈ పంది వెళ్ళి ఆ ఆడజింకని ముట్టెతో ఒక దెబ్బ కొట్టిందంటే ఆ జింక కింద పడి వెంటనే చచ్చిపోతుంది. ఎందుకని, పాపం ఆడజింక అసలే అది కోమలంగా ఉంది, పైగా లేత జింక, ఇది చూస్తే ముదురుది, పైగా పెద్ద భయంకరమైన కళేబరంతో ఏనుగులో ఉంది, దాని కోరలు కూడా ఉన్నాయి. ఈ అడవి పంది దాని మీదకి ఆ జింక మీదకి వెళ్ళి దాన్ని పొడిచి చంపాలనుకుంటూ ఉంటే చూశాడు సొరోచి. అయ్యయ్యయ్యో, నా కళ్ళ ముందు ఎంత అత్యాచారం జరుగుతున్నది! ఈ భయంకరమైన వన వరాహం ఆ మృగాన్ని, మృగిని, ఆడజింకను చంపుతోందనుకుని వెంటనే బాణం ఎక్కుపెట్టాడు. చెవిదాకా అలాగే విడిచిపెట్టబోయాడు. దాంతో భయపడిపోయి పంది పారిపోవడం మొదలెట్టింది ఆ బాణాన్ని చూసి. అది పారిపోతుంటే ఈయన మళ్ళీ గురి చూసి వెయ్యిపోతూ ఉంటే అప్పుడు ఆడజింక అంది మానవ భాషలో, మామా ముంచ అంది. ముంచ అంటే విడిచిపెట్టుము, మామా ముంచ విడిచిపెట్టద్దు విడిచిపెట్టద్దు. ఓ మహారాజా, ప్రాణభయంతో పారిపోతున్న పంది మీదకి బాణం వెయ్యకు, చావాలనుకున్న నా మీద బాణం వెయ్యి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పంది దగ్గరకు వచ్చా, ఆ పంది నన్ను పొడిచుంటే చచ్చేదాన్ని, చచ్చి స్వర్గానికి పోయేదాన్ని, అందుకని పంది నా మీదకు వస్తోంది, నువ్వు చావాలనుకున్న నన్ను విడిచిపెట్టి ప్రాణభయంతో పారిపోతున్న పంది మీద బాణం వేస్తున్నావు, ఏదో నా మీద జాలి అనుకుంటాను నీకు. ఎందుకయ్యా నా మీద జాలి? నేను ఎలాగో చావాలనుకుంటున్నాను, నువ్వు కాకపోతే ఇంకోటి చేతులైనా చస్తాను, కాబట్టి నన్ను చంపు. పాపం ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్న అడవి పందిని కొట్టకు. ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి, నీ ప్రాణం నీకు తీపి, దాని ప్రాణం దానికి తీపి, దాన్ని కొట్టకు అనగా నేను తెల్లబోయి. పశువులు పశువుల భాషలో మాట్లాడతాయని విన్నాను, కానీ జింక ఏమిటి చక్కని స్పష్టమైన సంస్కృత భాషలో మాట్లాడుతోంది అని తెల్లబోయాడు ఆయన. నాకు అన్ని భాషలు వచ్చు, ఎన్ని వస్తే నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరడం లేదు. కోరిక తీరకపోతే ఆత్మహత్య చేసుకోవటమే నాకు ధర్మం అనిపించింది. ఆత్మహత్య మహాపాపమని నాకు తెలుసు. కోరికలు తీరకపోతే ఏం చేస్తాం? అనుకున్న పని నెరవేరనప్పుడు, అనుకున్న కోరిక తీరనప్పుడు బ్రతికొండడం కంటే చావడమే మంచిది. నా అంతటి నేను ఎలాగో చావలేను, నువ్వు ఎలాగో వేటగాడివి, ఒక్క బాణం దెబ్బతో నన్ను చంపి నా చర్మం చీల్చి నా మాంసం లేతలేతగా ఉందిగా కోసుకుని కాల్చుకు తినేయి అంటే ఆయన తెల్లబోయి, నేను అలా జంక మాంసం తినేటటువంటి కుర్ర కుంకను అనుకుంటున్నావేమో, కాదు కాదు సుమా, ఇంతకీ నీ కోరిక ఏమిటి? ఏ కోరిక తీరలేదని చావడానికి సిద్ధపడ్డావు? ప్రతివాడు ప్రాణం కోసమని ఎన్నో కష్టాలు పడతాడు, బతకాలి బతకాలనుకుంటాడు, కాటి కాళ్ళు చాచుకున్న ముసలాడు కూడా బతకాలనుకుంటాడు. అటువంటిది నవయౌవనంలో ఉన్న ఆడజంకవి, నీకేం కష్టం వచ్చిందే ఇంత చిన్న వయసులో, ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు అంటే, నేను ఒక ఆయన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వాడేమో నా మొహం కేసు చూడడం లేదు, ముగ్గురు పెళ్ళాలతో తిరుగుతున్నాడు, అందుకే నేను ఈ బాతో చచ్చిపోదాం అనుకుంటున్నాను అందుకే. ముగ్గురు పెళ్ళాలను వదిలేసి నేను వచ్చా, నీకు కూడా ఎవడో ముగ్గురు భార్యలు ఉన్నటువంటి వ్యక్తి కావాల్సి వచ్చాడా? ఇంతకీ ఎవరిని ప్రేమించావంటే, ఎవరో అయితే నీ దగ్గరికి ఎందుకు వచ్చాను ఆయన, నిన్నే అంది. ఈయన తెల్లబోయి, ఏమిటిది వైరాగ్యం అనేది ఎక్కడికెళ్ళినా రాదా? భగవంతుడు ఇంత పరీక్షిస్తాడా? ఎంత దూరం వెళ్ళినా ఏదో పరీక్షేనా? బంగారం లాంటి భార్యను వదిలిపెట్టి ధర్మ ప్రకారం వివాహం చేసుకున్న వాళ్ళు కూడా విడిచిపెట్టి ఇదేదో తప్పు అనుకుని జింకల భాష హంస భాష విని నేనేదో తపస్సు చేసుకోవడానికి మనోవ్యాధితో ఇంత దూరం వచ్చా. ఇక్కడికి వస్తే ఈ ఆడజింక, ఈ లేడీ జింక, లేడీ నన్ను పట్టుకుంటోంది, ఈవిడ నాకు పెద్ద కేడీలో పట్టుకుంది, నా చేతులకి సంసారం అనే బేడీ వేస్తుంది అనుకున్నాడు ఈయన. అనుకుని వెర్రిదాన, ఈ సంసారం అతి భయంకరమైనది, మతి తల్లబగ సంసారం బతి చెంచలము. కొంచెం ఆలోచించు నీ బుర్రతోటి, ఈ సంసారం అతి చెంచలం, నిలకడగా ఉండదు. సంసారం నిలకడగా ఉంటుందా? ఎప్పుడూ సంసారంలో ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. పుట్టడం ఒక దుఃఖం, పెళ్లి చేసుకోవటం మరొక దుఃఖం, పిల్లల్ని కనడం అది ఇంకో దుఃఖం, వీళ్ళని పెంచడం మరో దుఃఖం, వీరి కోసం సంపాదించడం, ఈ సంపాదన వాళ్ళకి దక్కేలా చేయటం అది పెద్ద దుఃఖం, వార్ధక్యం భయంకర దుఃఖం, చివరికి మరణం అనే దుఃఖం. వీటితో కూడిన ఈ సంసారం ఎప్పుడూ మానవుడికి సుఖమివ్వదు, స్థిరమైనది కాదు, చంచలమైనది, సంపదలు ఎండమావులు లాంటివి. అటువంటి సంసారంలో నుంచి బయటపడదాం అనుకుంటూ ఉంటే జింకవి నువ్వు నా వెంట పడతావా? పైగా నువ్వు పశువువి, నేను నరుణ్ణి, నాలుగు కాళ్ళు కలిగిన జంతువు నీవేమిటి, నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటంటే? నేనేం పెళ్లి చేసుకోమని కూడా అన్నా, ఒక్కసారి నా మెడని ఇలా ఆలింగనం చేసుకుంటే చాలు, ఆ మాత్రం చేయలేవా అంది, దాంట్లో తప్పే ఉందిలే అని నేను వెంటనే ప్రేమగా జింకను ఇలా కౌగిలించుకోగానే ఆ జింక మాయమైపోయింది. ఆ స్థానంలో అపూర్వ సౌందర్య రాశి అయినటువంటి ఒకనొక దేవతా స్త్రీ ప్రత్యక్షమయ్యింది. జిగేలు ఉంటున్న బంగారు కాంతితో ఉన్నది, నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది, చంద్రబింబంలో ఉన్నది ఆ ముఖం, తామర పువ్వురేకుల్లో ఉన్నాయి కళ్ళు, ఉందా లేదా అనిపిస్తోంది నడుము, ధగ ధగ వెలిగిపోతున్నది దంత రుచి, అంటే ఈ దంతముల యొక్క కాంతి, పళ్ళు అంత తెల్లగా ఉన్నాయట. అందుకే మన పెద్దలు దంత రుచి కౌముది అన్నారు. కౌముది అంటే వెన్నెల, పళ్ళ కాంతిని వెన్నెలతో పోల్చారండి. మనకు భక్త చేదేవుడేలా, వదసియది కించిదపి దంత రుచి కౌముది, వదసియది కించిదపి దంత రుచి కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం, స్ఫురదధర సీధవే తవ వదన చంద్రమా, రోచయతు లోచన చకోరం, ప్రియే చారుశీలే. అద్భుతమైన భావన అది. ఓ ప్రియ, కృష్ణుడు అంటున్నాడు ఒక గోపికతో, నువ్వు పవిత్రమైన శీలం కలిగిన దాని, చారుశీల అందమైన ప్రవర్తన కలిగిన దానా, నువ్వు ఒక్కసారి మాట్లాడావనుకో అప్పుడు నీ దంతములు కనపడతాయి, మాట్లాడాలంటే పళ్ళు కనపడతాయిగా, ఆ దంతముల కాంతి కౌముది వెన్నెలలా ఉందిట. ఈ వెన్నెల హరతి ధర తిమిరం అతి ఘోరం, చాలా ఘోరమైన భయంకరమైన నా మనస్సులో ఉన్న విరహం అనేటటువంటి చీకటిని తొలగిస్తోంది. కృష్ణుడికి రాధి కంటే అభిమానం, ఆ అభిమానం వల్ల ఆవిడ కనబడకపోతే మనస్సులో వ్యధ కలిగిందిట, ఆ వ్యధ కటిక చీకట్ట, ఆ చీకటి పోవాలంటే ఆవిడ మాట్లాడాలట, మాట్లాడితే ఆవిడ దంతాలు కనపడతాయట, ఆ దంతాల్లోంచి వెన్నెల వంటి కాంతి వచ్చిందిట, ఆ కాంతితో ఈ మనస్సులో ఉన్నటువంటి తిమిరం చీకటి తొలగిందిట. ఏం భావన అండి ఇది, కృష్ణుడు అంతటి వాడు పాడినట్టుగా భక్తజయదేవుడు రాశాడు. అందుకే మన పెద్దలు పరమసుందరీమణి అయిన స్త్రీలను వర్ణించేటప్పుడు ఈ దంతముల యొక్క కాంతిని వెన్నెలతో పోల్చేవారు అన్నమాట. అంటే పూర్వం బాగా పళ్ళు తోముకునేవారు మరి. ఈ దంతరుచి చూచి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆహా, ఏమి సౌందర్యం, ఎవరవు నీవు, నీ కాళ్ళు నేలకి తగలడం లేదు, కాళ్ళు నేలకి తగిలితే మానవ స్త్రీ, నీ పాదములు పైనున్నాయి అంటే నువ్వెవరో దివ్య స్త్రీవి, ఎవరో తల్లి. ఈ రూపం ఏమిటంటే అప్పుడు ఆవిడ చెప్పింది, బ్రహ్మదేవుడు నన్ను పంపాడు, నీవు సరోచి అని పేరు కలిగిన ఒక మహానుభావుడివి, ఒక దేవతా స్త్రీకి ఒక శుద్ధ బ్రహ్మచారి యొక్క అపూర్వ తేజస్సు గంధర్వ తేజస్సు ఈ రెండూ మిశ్రితమవగా పుట్టిన మహాత్ముడివి, నీ ద్వారా ప్రపంచాన్ని పరిపాలించే ఒక చక్రవర్తి పుట్టాలి, ఆ చక్రవర్తి విష్ణు భక్తుడై ఉండాలి, ప్రజలకి వాడు మనువు అవ్వాలి, అటువంటి పుత్రుడు పుట్టాలి, అతడు పుట్టాలంటే నా వల్ల మాత్రమే పుట్టాలి, నేను ఈ హిమాలయ పర్వత వనదేవతని, అందుకని బ్రహ్మదేవుడు నా దగ్గరకు వచ్చి ఓ వనదేవత నువ్వు కామరూపిణివి, ఒక స్త్రీ రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళు అంటే ఆయన ఎలా వస్తాడండి అన్నదట ఆవిడ. వచ్చేలా నేను చేస్తాను. అతడు ప్రస్తుతం తన భార్యలతో సుఖలాలసుడై ఉన్నాడు, అతనికి వైరాగ్యం కలిగేలా దెప్పుళ్ళు వచ్చేలా చేస్తాను, పశువుల ద్వారా పక్షుల ద్వారా. ఆ దెప్పుడు విని తట్టుకోలేక ఇక్కడికి వస్తాడు, వచ్చాక నేను చెప్పినట్టు చెయ్యి, అతడు నేను కౌగిలించుకుంటాడు, నీ రూపం నీకు వస్తుంది, అప్పుడు అతని ద్వారా ఒక పుత్రుణ్ణి కొను, ఆ పుత్రుణ్ణి లోకశ్రేయస్సు కోసం నువ్వే పెంచు అని బ్రహ్మ నాకు ఆదేశం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆదేశం శిరస వహించి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా, ఒక కారణ జన్ముడు లోకానికి కావాలి, నీవు మహాత్ముడివి, అనేక శక్తులు కలిగిన వాడివి, ఆయుర్వేద విద్య వచ్చు, పశుపక్ష్యాదుల భాష తెలుసు, ఇంకా అనేకమైనటువంటి విద్యలని చిన్నప్పటి నుంచి వశిష్ఠాది మహర్షుల దగ్గర నేర్చుకున్నావు, వేదాలు వేదాంగాలు నేర్చుకున్నావు, సంగీత విద్యని కళావతి ఇచ్చింది, ఈ విద్యలతో కూడిన పుత్రుడు ఒకడు కావాలనగానే బ్రహ్మాజ్ఞనైతే శిరసావహిస్తాను, కానీ నీకు పుత్రుడు పుట్టాక నాకు బ్రహ్మలోకం కావాలి, అందుకు ఇష్టమైతే నేను నీకు పుత్రుడిని ప్రసాదిస్తానన్నాడు ఆయన. నేను బ్రహ్మను అడుగుతానంటే, అడుగుతానంటే కుదరదు, మళ్ళీ ఈయన కండిషన్ పెట్టాడు, నేను వైరాగ్యంతో వచ్చాను, ఈ వైరాగ్యంతో ఉన్నవాడిని ఇప్పుడు నేను వివాహం చేసుకుని నీకు సంతానం ఇచ్చాననుకో, ఆ తర్వాత మళ్ళీ సంసారంలో పడిపోతాను, ఈ సంసార సుఖాల మీద నాకు విరక్తి కలిగింది, బ్రహ్మదేవుని ఆజ్ఞ గనక దానిని కాదనకూడదు గనక స్వీకరిస్తాను, కాబట్టి బ్రహ్మగారిని అడిగి నాకు బ్రహ్మలోకం ఇప్పిస్తానంటే, శాశ్వత బ్రహ్మలోకం ఇప్పిస్తానంటేనే నీకు పుత్రుని ఇస్తానన్నట. వెంటనే ఆవిడ బ్రహ్మని పిలిచింది. బ్రహ్మదేవుడు, నీకు ఒక పుత్రుడు పుట్టాక నీకు బ్రహ్మలోకం ఇస్తానన్నాడు. అంత ఒట్టేయించుకున్నాడు ఆయన మళ్ళీ సంసారంలోకి దిగడానికి. ఆ తర్వాత ఆమె వివాహం చేసుకున్నాడు, ఆమె గర్భవతి అయ్యింది. అవగానే బ్రహ్మని ప్రార్థించి తన భార్యలతో సైతంగా, మళ్ళీ వాడిని విడిచిపెట్టకూడదు, భార్యని విడిచిపెట్టిన పాపాత్ముడికి పుట్టగతులు ఉండవట, ఒకసారి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళినా వాడిని వెంట పెట్టుకెళ్ళాలి. అందుకని వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ముందనమాట, భార్యామణి నేను వైకుంఠానికి వెడుతున్నాను, లేక బ్రహ్మలోకానికి వెడుతున్నాను, కైలాసానికి వెడుతున్నాను, వస్తావా అని అడగాలి. నేను రానండి, నేను ఏలూరులోనే ఉంటా, గుంటూరులోనే ఉంటా, రైల్పేటలో ఇంట్లో ఉంటానంటే ఉండదు వదిలేండి పర్వాలా, చక్కగా నేను బావిశెట్టివారిపేటలో ఉంటాను, మీ దాన్ని మీరు పండి అందనుకోండి భార్య, భార్య రానంటే ఇంక మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చుట, కానీ వస్తానంటే మాత్రం మనతో పట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేస్తాం. అందువల్ల అడగాలి. మీకు కథలు ఎన్ని భక్తజనుల యొక్క కథలు ఉన్నాయి, ఎవరో ఒక్కర్లా. ఈ మధ్యకాలంలోనే ఒక 600 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఉన్నాడు, భక్త తుకారం. ఆయన కోసం విష్ణువు గరుడు వాహనం పంపాడు. అర్ధరాత్రి వేళ ఆయన కల వచ్చింది. కల్లో విష్ణువు, నాయన రేపు ఉదయానికి పాండురంగాలయం దగ్గరికి రా, అక్కడికి గరుడ వాహనం వస్తుంది, అది ఎక్కి వైకుంఠానికి రమ్మని విష్ణువు కల్లో చెప్పాడు. వెంటనే ఈయన లేచి నిద్రపోతున్న భార్యను లేపి
ఓ జిజియా, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, రేపు పొద్దున్నే పాండురంగాలయానికి గరుత్మంతుడు వస్తాడు, అందుకే లేపానంటే, అబ్బా ఎందుకండి లేపారు అర్ధరాత్రి పూట హాయిగా పడుకుంటూ ఉంటే అంది. వచ్చి వెర్రిదానా, నీ వల్లే నేను ఇంత తపస్సు చేయగలిగాను, నీవే కుటుంబాన్ని నిర్వహించావు, అందుకే వైకుంఠానికి పోవాలనుకుంటున్నాను నేను. అసలు నేను వైకుంఠానికి పెడుతున్నానంటే అందులో ఎక్కువ భాగం నీదే, నీవు బాధ్యతలు వహించావు, అన్నిటికీ మించి నా భార్య ఈ జన్మలో. అందువల్ల నేను నీకు ఒక సూచన చేస్తున్నాను, స్నానం చేసి మన పిల్లల్ని ఎవరికైనా అప్పగించేసి మంచి బట్టలు ధరించి స్నానానంతరం పిల్లల్ని ఎవరికైనా అప్పగించి నువ్వు కూడా నాతో పాటు పాండురంగాలయానికి రా. నా పుణ్యపాపాల్లో సగం నీది, ఇప్పుడు నేను వైకుంఠానికి వెడితే అందులో సగ భాగం నీది, ఇద్దరం కలిసి వైకుంఠానికి పోదాం, నాతో వైకుంఠానికి రావే బాబు, నువ్వు లేకపోతే ఇబ్బంది నాకు కూడాను అని బతిమాలాడు పాపం. నిజంగా పాప ఆవిడ ఎంతో సేవ చేసిందండి, ఆయనకి అన్నం తెచ్చిపెట్టింది, కాళ్ళు నొక్కింది, ఈయన ఊ కూర్చుని పాండురంగనామం అని పాడుకుంటూ అంటే అన్నం ఆవిడ పెట్టాడు, ఆవిడే పెట్టింది మరి. కాబట్టి నేను పాండురంగనామం తలుచుకోవడానికి నువ్వే ఎంతో సేవ చేసావు వెర్రిదాన, అందుకని నువ్వు కూడా నాతో వైకుంఠానికి రా, వైకుంఠం ఎంతో బాగుంటుందంటే ఆవిడ నిద్రమత్తులో సరిగ్గా అర్థం చేసుకోక పైకి మొగుడు ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు అస్తమాట, వైకుంఠానికి పోదామా అని పుట్టినప్పటి నుంచి అలాగే అన్నాడు. పెళ్ళైనప్పటి నుంచి ఆవిడకి అదే మాట. ఒక్కనాడు ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు గురించి కానీ లేకపోతే ఓ మంచి బొలేరో వాహనం గురించో లేకపోతే దాని ఏమంటారు టాటా ఇండికాలో ఇవేం గురించి మాట్లాడలా, ఎప్పుడు చూడండి పాండురంగడి దగ్గరికి ఎడదామా పెళ్ళామా అనేవాట. అందుకని విని విని విసిగెత్తి ఇది చేదస్తంతో అలా అంటాడు అనుకుంది పాపం. అందుకని ఈ అర్ధరాత్రి అందుకు లేపారా, ఆ గరుడ వాహనం వస్తే దాని మీద ఎక్కి కాసేపు ఆకాశంలో అలా అలా విహరించి మళ్ళీ రండి, మీరు వచ్చేసరికి వెన్నపోస సిద్ధం చేస్తానంటే అలా అలా విహరించిన వాడు ఉండదే, ఇక విహంగం మీద వెళ్ళిపోవడమేనే అన్నాడు ఆయన. అంటే వెళ్ళ మీరు వెళ్ళి రండి అంది. నన్ను పొమ్మన్నావు కదా, అయితే ఇక నీ బాధ్యత నాకు లేదు అని పొద్దున్నే వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు వచ్చాడు, ఎక్కేశాడు. ఈలో పక్క వాళ్ళు వచ్చి, మీ ఆయన గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోతున్నాడు అంటే నిజమేనా, అయ్యో నేను ఏదో అబద్ధం అనుకున్నాను, ఎప్పుడు ఉండే చేదస్థం అనుకున్నాను, ఈ పిచ్చాడు పురాణాలు తీర్థయాత్రలు ఈ వైకుంఠాలు అంటాడు అనుకున్నాను తప్ప నిజంగా వైకుంఠం నుంచి గరుడ వాహనం వచ్చిందని తెలియదు బాబో అని పరిగెత్తింది. ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. విమానం ఆగుతుందే, ఒకసారి వెళ్ళిపోయిందంటే ఇక తర్వాత దిగదు, వెనక్కి రాదు, ల్యాండ్ అవ్వడం ఉండదు, టేకాఫ్ అయ్యిందంటే ఇక అక్కడికంతే. పాప ఆ తర్వాత ఇంకా ఆవిడ భూమి మీద ఉండిపోయింది, ఆవిడ కథ చరిత్రలో లేదు కదా, స్పృహద పడిపోయిందంటే అక్కడితో కథ అంతమైపోయింది. మరి ఇంకా అలాంటి వాళ్ళకి ఏం విముక్తి వస్తుంది ఏం చెబుతాం. దురదృష్ట జాతకులు కొంతమంది ఉంటారండి, రమ్మంటే రాలేరు వాళ్ళు, యాత్రకి రారా అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే ఏం చేస్తాం. నేను కూడా కొంతమంది శిష్యుల్ని బతిమాలతాను రండి అని, ఎందుకని వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వీళ్ళని తరింపజేద్దామని. నేను రాలేనండి, నాకు ఈ మధ్యనే రిటైర్ అయ్యాక స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది, నెలకు 5,000 ఇస్తారు ఒకడు, లేకపోతే పెళ్ళాం మొగుడు ఇంట్లో కూర్చుని టీ కాఫీలు కాచుకుంటున్నాం ఒకడు, అబ్బెబ్బే క్రికెట్ మ్యాచ్ ఉందండి 14వ తారీఖు నాడు ఇంగ్లాండ్కి భారత్కి మధ్యలో, అది చూస్తానని ఒకళ్ళు అనుకుంటే వీళ్ళ బతుకు క్రికెట్టే, ఇక్కడ ఈ బతుకెత్తే వీడు ర్యాకెట్లో పైకిపోతాడు, వీడు ఇక్కడే బకెట్ తండ్రి క్రికెట్తో పడుకుంటాడు. ఎంత విచిత్రమైన మానవులు అనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనప్పటికీ పురాణ గాథల్ని ఆదర్శంగా తీసుకోండి. ఒక్కొక్కప్పుడు నా మనస్సు చివుక్కుముంటుంది అనమాట, అంత భక్తుడు ఆయన, ఆ భక్తుడి భార్య ఆవిడ, ఆయనకి ఎంతో సేవ చేసింది కానీ వైకుంఠానికి వెళ్ళలేకపోయింది. అందువల్ల కర్మానుగో గచ్చతి జీవ ఏక, కర్మను అనుసరించి జీవుడు ఎవడదాన్ని వాడు పెడతాడు, ఎవడు ఎవడిని ఉద్ధరించలేడు. ఉద్ధరిద్దామన్నవాడు వినండి, కానీ ఇక్కడ అదృష్టం ఏమిటంటే సరోజి తన భార్యను పిలిచాడు, బ్రహ్మదేవుడు నాకు ఒక పుత్రుడు పుట్టిన తరువాత బ్రహ్మలోకానికి పంపుతానన్నాడు, నన్ను పంపుతాడంటే నా అర్ధాంగులు మీరు, మిమ్మల్ని కూడా నాతో తీసుకురమ్మని అంతరార్థం, నా కోసం బ్రహ్మలోకం నుంచి అతి పవిత్రమైన సువర్ణమయమైన మంచి గంటలతో కూడిన గణగణమంటున్న గంటల యొక్క ధ్వనులతో కూడిన దివ్య విమానం బ్రహ్మలోకం నుంచి వస్తుంది, బ్రహ్మలోకానికి నేను పోతున్నాను, మీరు కూడా నాతో వస్తారంటే మీరెక్కడుంటే అక్కడే ఉంటామన్నారు. ఆ ముగ్గురిని ఎక్కించుకుని తానెక్కి శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే లక్షల సంవత్సరములు గోసేవ చేసినవాడు, అనేక పురాణములు నిత్యం విన్నవాడు, అనేక గంగాదానములు చేసినవాడు, కురుక్షేత్ర గయాప్రయాగాది తీర్థయాత్రలు చేసినవాడు, నిరంతరం గురువుల్ని సేవించినవాడు, ఎన్నో దానములు చేసినవాడు, యజ్ఞములు చేసినవాడు, సత్కర్మాచరణలు చేసినవాడు మాత్రమే బ్రహ్మలోకానికి వెడతాడని కాశీఖండం చెబుతోంది. అంత ఫలితం అతనికి వచ్చింది. మరి ఇందులో ఏది, మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిని వస్తుంది, 8వ మనువు సావర్ణి మనువు కథ అది. ఆ 8వ మనువు కథ అంతా కూడా దుర్గా సప్తశతి అనే పేరుతో ఉంటుంది. ఆ దుర్గా సప్తశతి కంటి మీద రెప్ప వేయకుండా చెవుల్లోకి ఇంకొక శబ్దం రానివ్వకుండా, మనస్సు చెదరకుండా ఏకాగ్ర చిత్తులై వినండి. దుర్గా సప్తశతి ఉన్న వాళ్ళకి మణిద్వీపంలో శాశ్వత నివాసం ఉంటుంది. అది అనేక పురాణాలు చెప్పాయి. మణిద్వీపంలోకి రమ్మంటే రాదు. మణిద్వీపం యొక్క నివాసం అంటే వైకుంఠమైన వస్తుందట, కానీ అమ్మవారి సన్నిధానానికి వెళ్ళమట. కానీ ఇందులో దుర్గా సప్తశతి వింటే, శ్రద్ధతో వింటే, భక్తితో వింటే, సుసమాహిత చిత్తులై వింటే వారికి వస్తుంది. సమాహిత చిత్తులను ఎవరిని అంటాం అనమాట? సుసమాహిత చిత్తులు అన్నాడు పైగా. సుసమాహిత చిత్తులు అనగా ఇంకా మనస్సులోకి ఆ 2 గంటలు ఇంకో ఆలోచన రాకూడదు, పొరపాటును ఇంకో శబ్దం పడకూడదు, కంటి మీద రెప్ప పడకూడదు, అనగా నిద్రపోకూడదు. పురాణం టేబుల్ ఎంత కాదనుకున్నా ఒకళ్ళిద్దరు అప్పుడప్పుడు అలా నిద్రపోతూ ఉంటారు. ఫోన్లు తెచ్చుకోద్దంటే మానరు. అవేమీ లేకుండా కొంచెం ఆ సప్తశతైన వినండి. వింటే ఎంత లాభమో తెలుసా? ఈ జన్మ తర్వాత పునర్జన్మ ఉండదు, వారికి మణిద్వీపం వస్తుంది. ఒకవేళ కొంచెం తేడాగా వింటే, అంటే కొంచెం నిద్రపోయో, కొంచెం ఫోన్లు వచ్చో, గందరగోళంతో మనస్సు చెదిరో వింటే అత్యుత్తమ జన్మ వస్తుందట. మళ్ళీ వస్తే అది కూడా లాభమే, ఉత్తమ జన్మ వస్తుంది, అత్యుత్తమ జన్మ వస్తుంది. ఏదైనా లాభమే కదా మరి మనకి. అందువల్ల ఎందుకంటే నేను అవకాశం ఇచ్చాడు భగవంతుడు, వినండి, శ్రద్ధతో వినండి. పూర్తిగా మనం చదవలేకపోయినా కనీసం వినడం చాలన్నాడు కదా. ఇప్పుడు మీకు సద్గురువులు ఈ పురాణం చెప్పించండి, ప్రజలకి ఇది అవసరం అని ఎప్పుడంటారు అనుకుంటారు? అంతటి గురువులు, పెద్ద గురువులు మనకి ఈ పురాణమును 40 రోజుల పాటు వారి ద్వారా మీరు చెప్పించుకుని వినండి అని ఆయన అనగానే అన్నారంటే, ఇందులో ఇలాంటి సప్తశతి లాంటి మహామంత్రములు ఉంటాయి, సారోతిషమనువు లాంటి మహానుభావుల కథలు ఉంటాయి, ఒక అప్సరస మీద పడితే కూడా చలించకుండా ఇంటికి పోయిన ప్రవరుడు లాంటి ఉత్తముని చరిత్ర ఉంటుంది, అంత ప్రవరుడు కనబడేదాకా ఇంద్రుణ్ణి కూడా తిరస్కరించిన ఉత్తమ స్త్రీ వరూధిని లాంటి వాళ్ళు ఉన్నారు, బ్రహ్మమిత్రుడి లాంటి గురువులు ఉన్నారు, ఇందీవరాక్షుడి లాంటి గంధర్వులు ఉన్నారు, వైద్యం నేర్చుకుని వైద్యంతో ఇతరులకు సాయం చేసి వైకుంఠానికి వెళ్ళాలనే కోరిక కలిగిన వాళ్ళు, సరోచి లాంటి వాళ్ళు ఉన్నారు, బ్రహ్మలోకానికి వెళ్ళడం కోసమే పుత్ర సంతానం పొందుతానన్న వాళ్ళు, ఆయన భార్యలు ఉన్నారు, బ్రహ్మలోకానికి భర్త పిలవగానే భూలోకంలో నాకేం కోరికలు ఉన్నాయని చెప్పకుండా టక్కున వెళ్ళారు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు మనకు తెలుస్తాయి. ఇందులో ఏదో ఒక ఘట్టం ఎప్పుడో ఒకప్పుడు మనల్ని రక్షిస్తుంది, అప్పుడు మనకి శాశ్వత బ్రహ్మలోకం వస్తుందన్నమాట. అటువంటి బ్రహ్మలోకానికి వాళ్ళ సరోచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఈ గర్భవతి అయినటువంటి పుణ్యాత్మురాలు వనదేవత ఒక సత్పుత్రుణ్ణి కన్నది. అతని అరికాల్లో శంఖ చక్రాలు ఉన్నాయి, అంకుశం ఉన్నది, అతని ముఖం 1 కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. అసలు రోచిస్ అంటే కాంతి, సరోచి తనయంత తాను వెలుగువాడు. ఆయన కొడుకు గనక ఆ కుర్రవాడికి, వనదేవతకి సరోచికి పుట్టిన ఆ కుర్రాడికి స్వరోచిషుడు అని వశిష్ఠుడు, బ్రహ్మ వచ్చి పేరు పెట్టారు. అక్కడికి వచ్చింది ఒకడు బ్రహ్మ, మరొకడు బ్రహ్మ మానసపుత్రుడు. ఇంకా తక్కిన ఋషులు వచ్చారు, సప్త ఋషులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. మొత్తం హిమాలయ పర్వతం అంతా మహానుభావులైన దేవతలతో నిండిపోయింది. వాళ్ళంతా పిల్లవాడిని, వనదేవతని ఆశీర్వదించారు. పిల్లవాడి శిరస్సు మీద చెయ్యి పెట్టి బ్రహ్మదేవుడు ఈతనికి పూర్ణాయువు కలుగుగాక అన్నాడు. ఈతడు ప్రపంచమునకు ఆదర్శవంతుడవుగాక అని వశిష్ఠుడు దీవించాడు. ఈతడు సర్వధర్మస్వరూపుడవుగాక అని యమధర్మరాజు దీవించాడు. యముడు ఎప్పుడు ధర్మమే ఇస్తాడు గనక. వరుణుడు ఈతడికి వరుణ పాశములు ఇస్తున్నానన్నాడు. ఎక్కడెక్కడి వారు తలకో వరాలు ఇచ్చారు. ఈతడికి మాట వరసకు కూడా అధైర్యం ఉండదు, అధర్మం ఉండదు, పిరికితనం ఉండదు, పవిత్రత ఉంటుంది అని అనేక రకాలుగా అందరూ వరాలు ఇచ్చాక అప్పుడు ఈ వనదేవత వరూధిని ఇద్దరూ కలిసి అతన్ని పెంచారట. పెంచేటప్పుడు రోజు హరినామస్మరణతో పెంచేవారట. పిల్లవాడిని పెంచేటప్పుడు ఏం చేయాలో తెలిసిన, ఉగ్గుపాలతో నామస్మరణ నేర్పాలి. అనగా పాలు తాగించినప్పుడల్లా గోవింద గోవింద అంటూ పాలు పోస్తే ఆ పిల్లాడు పెద్ద అయిన తర్వాత నుంచి గోవింద గోవింద అంటాడు. ఆ విధంగా అతనికి గోవింద నామస్మరణ నేర్పారు. ఎప్పుడు హరినామస్మరణ చెయ్యని వాడు మనువు కాలేడు. మనువు కావాలంటే, ఆదర్శమూర్తి కావాలంటే హరినామస్మరణ. అన్నం తినండి, హరి అనాలి. నిద్ర లేవండి, హరి అనాలి. పడుకునేటప్పుడు హరి అంటూ పడుకోవాలి. ఇలా సర్వకాల సర్వావస్థలలో హరినామస్మరణ చేస్తూ ఆ పిల్లవాడిని పెంచితే ఆ పిల్లవాడి ఆపాదమస్తకం హరిమయమైపోయింది. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కళ్ళు మూసినా హరిని తలిచాడు, మెలకుగా ఉన్నా హరిని తలిచాడు, నిద్రపోతున్నా హరిని తలిచాడు, తింటున్నా హరిని తలుచుకున్నాడు. ఇలా సర్వకాల సర్వావస్థలో హరిని తలుచుకున్నాడు. ఆయనకి బృహస్పతి వచ్చి శాస్త్రములు నేర్పాడు, వశిష్ఠుడు వచ్చి వేదాంగాలు నేర్పాడు, విశ్వామిత్రాదులు ఎంతోమంది వచ్చారు, అందరూ వచ్చి తలో శాస్త్రం చెప్పారు. అన్ని శాస్త్ర విద్యలు అత్యంత భక్తి శ్రద్ధతో నేర్చుకున్నాడు ఆయన. ఇంకా ఆయన నేర్చుకోని విద్య అంటూ లేదు. ఇవన్నీ నేర్చుకున్నాక తల్లి వనదేవత బామ్మగారైనటువంటి వరూధిని, నాయన నీకు మంచి సంబంధం చూస్తాం, గృహస్థాశ్రమంలో ప్రవేశించు అంటే, బాబు నాకు వద్దు ఈ గృహస్థాశ్రమం, నేను పుట్టుకతో వైరాగ్యవంతుణ్ణి, నాకు హరిపాదములు తప్పింకేవద్దు, శ్రీహరినామస్మరణంబు దక్క అన్య పదార్థం నాకు వద్దు, నేను హరి కోసం తపస్సు పోతున్నానని ఎవరి మాట వినకుండా హిమాలయ పర్వతం కొండ కొనక వెళ్ళిపోయాడు. కాలి మీద కాలు నిలబెట్టుకున్నాడు, ఎడమ కాలు నేల మీద పెట్టి కుడికాలు పైకెత్తి ఎడమ మోకాలు మీదకి తెచ్చాడు, రెండు చేతులు ఇలా పైకెత్తాడు, ఊర్ధ్వబాహుడయ్యాడు, అత్యంత భక్తితో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం జపించాడు. ఆ మహానుభావుడు తపస్సు చేస్తూ ఉంటే శరీరం మీద పుట్టలు పోసేసాయి, చర్మం కూడా పోయింది, ఎముకలు మిగిలిపోయాయి, ముఖంలో కళ్ళు తప్ప ఇంకేం కనపడలేదట, మిగతా శరీరం అంతా అస్థిపంజరం, ఈ తలంతా పుర్రి మిగిలింది, చర్మం లేదు, కనుబొమ్మలు లేవు, తల వెంట్రుకలు లేవు, మీకు సినిమాలో చూపిస్తారు సరే ఉట్టి పుర్రెలు, ఆ పుర్రే కానీ కళ్ళు మాత్రం వెలుగుతున్నాయట, ఆ రెండూ నశించలేదు. అంత కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి లోకాలు అల్లాడిపోయాయి. ఆ మహానుభావుడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేచాయి. ఆ అగ్నిజ్వాలలు లేచి వరస్సగా పైలోకాలకు వెళ్ళిపోయాయి. ఈ భూలోకం దాటి భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు దాటిపోయాయి. వైకుంఠానికి వెళ్ళిపోయింది ఆ కాంతి. విష్ణుదేవుని పాదాలు కూడా తాకింది. ఈ కాంతి వేడి వెళ్ళి ఆ భగవంతుడైన వాసుదేవుడి కాళ్ళకి తగలగానే టక్కన లేచాడు ఆయన. లక్ష్మీదేవి అడిగింది, ఏమండి పడుకున్న వాళ్ళు అంతా ఉలిక్కిపడి లేచారేమంటే, కాళ్ళు కాలిపోతుంటే లేవాకేం చేయనన్నట్టు. మీ కాళ్ళు ఏమిటి, కాలడం ఏమిటి, పైగది పాలసముద్రం, సముద్రంలో నీళ్లల్లో కాళ్ళు ఉంటే ఎలా కాలుతాయంటే, నీళ్లల్లో కాళ్ళున్నా కాల్చగలిగే శక్తి భక్తులకు ఉంది వెరిదానా, నీకు తెలియందే ఉంది, భక్తుడు చేసిన తపస్సు ఉందే, తపము అంటే వేడిని అర్థం, వాడు అంత నామస్మరణ చేస్తే ఆ నామస్మరణ వేడిగా మారి అగ్నిగా మారి ఈ నీళ్లలోంచి వచ్చి నా కాళ్ళను తగలబెడుతోంది, నా కాళ్ళను కాలుస్తుంది అన్నట్ట. ఇప్పుడు అర్థమైందా మీకు, తపస్సు చేస్తే భగవంతుడు ఎందుకు వస్తాడు, ఈ తపస్సు ఆయన కాలినో చేతినో ముక్కునో కాలుస్తుందిట, ఆయనకు కూడా వేడెక్కిపోతుంది అనమాట. ఈ భక్తుడు ఇక్కడ బాబు బాబు రక్షించంటే అంటే ఈ అన్న మాటలు ఈ నామస్మరణములు ఒక భయంకరమైన వేడిగా వెళ్ళి ఆ భగవంతుడిని కూడా తాకుతాయి. ఆ దెబ్బకి ఆయన తట్టుకోలేక, ఓరి నాయనోయ్ నన్ను కాలుస్తున్నవరోయ్ అని దిగొస్తట. అలా దిగొచ్చేలా చేసేటటువంటి స్మరణమే తపస్సు అని పిలువబడుతుంది. ఈతడి తపస్సు యొక్క వేడి విష్ణువు యొక్క కాళ్ళు కూడా తపింపచేస్తే కాలిస్తే లక్ష్మీ సమేతంగా టక్కన వచ్చేసాడు ఆయన హిమాలయ పర్వతానికి. ఈయన కళ్ళు మూసుకోవడానికి ఏమి లేవు, రెప్పపాటు లేదు, ఉత్తి కళ్ళు అలా కనపడుతున్నాయి, ఇంకో ఒంటి మీద మాంసం లేదు, కేవలం అస్థికలతో ఉన్నాడు ఆయన. కేవల శల్యం శల్యావశిష్ఠుడు పైన పుట్టలు, ఆ పుట్టలు అలా తొలగించాడు ఆయన. లోపలికే చూశాడు, ఎముకల పోగు విఠలాచార్య సినిమాలు అస్థిపంజరాలు చూశారా, హే హే అని వస్తాయి, అలా ఉన్నాడు పాపం ఆయన, కళ్ళు మాత్రం కనపడుతున్నాయి. అది చూచి ఆయన ఆశ్చర్యపోయి, ఆహా ఓ స్వరోచిపుత్ర స్వరోచిష, లే నాయన లే, ఏమిరా నీ తపస్సు, ఎంత అద్భుతమైనది ఈ తపస్సు, ఎంతోమంది భక్తుల్ని చూశాను, ఈ కఠోర తపస్సు ఎక్కడా చూడలేదు, నీ శరీరంలో ఉన్న రక్తమాంసాలు హరించుకుపోయినా కేవలం ఎముకలే మిగిలినా గాజుగుడ్లు వంటి గుడ్లు మాత్రం అలా మెడకరిస్తూ చూస్తూ ఉన్నావా, అసలు గుడ్లు మాత్రం ఎలా మిగిలే నీకు, అసలు పడిపోకుండా ఎలా నిలబడ్డావు, నీ శరీరంలో ఈ ప్రాణవాయువు ఎలా ఉంది నాయన, ఇది నీ భక్తి, ఇది నీ శ్రద్ధ, ఇది నీ అపారమైన దీక్ష, ఈ కఠోర నిష్ఠగా మెచ్చుకున్నాను పుత్ర, వాత్సల్యభావంతో నేను నిన్ను కదియే వచ్చాను, చేరడానికి వచ్చాను, లే నా దర్శనం చేసుకో, కోరుకో వరాలు అని చేత్తో ప్రేమగా నిమిరాడు. వాసుదేవుడు నిమరగానే సరోచి కుమారుడు సారోచిషుడు అపూర్వ సౌందర్యవంతుడైపోయాడు. ఆయన చెయ్యి తగిలింది, అస్థిపంజరానికి రక్తమాంసాలు వచ్చేసాయి, బంగారపు వంటి చర్మం వచ్చింది, బంగారపు రంగులో ఉన్న చర్మంతో మిసమిసలాడిపోయాడు, మంచి అందమైన తామర పువ్వు రేకు లాంటి కళ్ళు వచ్చాయి, ఒత్తైన జుట్టు వచ్చింది, కిరీటం వచ్చింది, చెవులకు కుండలాలు వచ్చాయి, కంకణాలు వచ్చాయి, వడ్డాణం వచ్చింది, కాళ్ళకి గజ్జలు వచ్చాయి, సర్వాభరణ భూషితుడైన ఒక సమ్రాట్ అయిపోయాడు ఆయన, ఒక మహాచక్రవర్తి కింద మారిపోయాడు. అంత చక్రవర్తిగా మారాడని కూడా తెలియదు దీనికి. ఆయన చెయ్యేశాడు, ఈయనకి ఈ రూపం వచ్చింది, ఆ భగవంతుని పలుకులు విని కళ్ళు విప్పాడు. చూస్తే ఎదురుగుండా కనపడింది మహాసౌందర్యం, చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకే యూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీలనీలద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పురుషోత్తమునిగా అంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఇప్పుడు ఆ వాసుదేవుడు ఆ పరంధాముడు ఎదురుగుండా దర్శనమిచ్చాడు. ఆ రూపాన్ని వర్ణించారు. ఆయన ఎలా ఉన్నాడు? సకల శుభ లక్షణములతో ఉన్నాడు. ఒక మనిషిలో ఎన్ని అందాలు ఉండాలో ఆ అందాలు ఉంటేనే మనిషిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈయనది అలౌకిక సౌందర్యం, ఈ లోకంలో ఉన్న ఏ వస్తువుతో పోల్చలేని సౌందర్యం. అలాంటి పరమాత్ముడు సకల శుభ లక్షణములతో ఉన్నాడు. ఆయనకి మెడ శంఖంలా నున్నగా ఉంది, సన్నని గీతలున్నాయి, అపూర్వమైన జుట్టు ఉన్నది, పైన కిరీటం ఉన్నది. ఆ కిరీటం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. చక్కని దంతములు కనపడుతున్నాయి, సంపెంగ పువ్వులా కనిపిస్తున్న ముక్కున్నది, చెవులున్నాయి, చెవులకు మకర కుండలములున్నాయి, మకరముడులు చక్కగా గరుడ పచ్చలు తగిలించబడినటువంటి కుండలములున్నాయి, చేతులకి కంకణములున్నాయి, నడుముకి ఒక అద్భుతమైన వడ్డాణం ఉన్నది, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు ఆయన. అందుకే పీతాంబరధారి. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం. పీతాంబరము ధరిస్తాడు, పసుపు పచ్చ రంగులో ఉన్న బట్ట కడతాడు గనుక పీతాంబరధారి అన్నారు. ఇంకా మహానుభావుడి చేతులు మోకాళ్ళకి తగిలి ఉన్నాయి. అందుకే ఆజానుబాహుడు, జానువులంటే మోకాళ్ళు, ఈ జానువుల దాకా చేతులుంటే ఆజానుబాహు అన్నమాట. అటువంటి మహాత్ముడు ఆయన. ఆ పుణ్యాత్ములు వేలాది చేతులతో, వేల శిరస్సులతో, వేల హస్తాలతో, వేల పాదాలతో, వేల నేత్రాలతో ఉన్నాడు. ఇన్ని నేత్రములున్నా, ఇన్ని కాళ్ళున్నా, ఇన్ని చేతులున్నా, ఆ రూపం చూస్తే మాత్రం ఏదో తెలియనటువంటి ఆనందం కలిగిస్తుంది. అట సాధారణంగా 2 కంటే ఎక్కువ చేతులు ఉంటే వాడిని చూడాలంటే మనకి భయం వేస్తుంది. పరమాత్ముడు దివ్య సౌందర్య స్వరూపుడు గనక ఇన్ని అవయవములతో విశ్వరూపంతో ఉంటే ఆయన్ని చూచే కొద్దీ ఆనందం పెరుగుతోంది, కానీ భయం లేకుండా ఉంది, ప్రీతి తప్ప భీతి లేకుండా ఉన్నది. ఆ మహానుభావుడి చుట్టూ తా పరమ భక్తుడు సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, నారదుడు ఇటువంటి వాళ్ళు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రములు అందుకుంటూ చిరునవ్వుతో ఉన్నాడు ఆయన. కోటి సూర్యుల కాంతితో ఉన్న ఆయన కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నాడు. ఆయన శరీరపు కాంతి నీలమేఘఛాయ కాంతి, నల్లని మేఘంలో ఉన్నాడు అన్నమాట. ఆయన బొడ్డులో ఒక అద్భుతమైన తెల్ల తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ నాభిలో నుంచి బయటకు వచ్చిన తెల్ల తామర పువ్వులో 4 ముఖములు కలిగిన బంగారు వన్నెలో ఉన్న, పద్మవర్ణంలో ఉన్న, ఎర్రని రంగులో ఉన్న బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నట్ట. ఆయనేమో ఉన్నాడు ఆయన బొడ్డులోంచి తామర పువ్వు, ఆ తామర పువ్వు ఇలా ఎదురుగుండా ఉంది, ఆ తామర పువ్వులో మళ్ళీ చతుర్ముఖుడు బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుడు 25-30 సంవత్సరాల నవయౌవనంతో ఉన్న కుర్రాళ్ళలా ఉన్నాడు. మళ్ళీ ఆ బ్రహ్మగారికి 4 ముఖాలు, 4 ముఖాలకి కిరీటాలు, ఆ 4 కిరీటాలతో కూడిన ముఖములు తెరిచి వేదం చదువుతున్నాడు. వేదం చదువుతున్న బ్రహ్మగారి నోళ్లు చూచేయట తుమ్మెదలు, అక్కడ కొన్ని తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదలకి తామర పువ్వు ఎక్కడుంటే అక్కడ ఇష్టం కదా, అదేమో అసలే హిమాలయ పర్వతం, హిమాలయ పర్వతం మీద దొరక్క దొరక్క ఒక తెల్ల తామర పువ్వు దొరికింది. ఈ తెల్ల తామర పువ్వు విష్ణు బొడ్డులోంచి వచ్చిందని వాటికేం తెలుసు, అందుకని తుమ్మెదలు వచ్చి తేను తాగుదామని తెల్ల తామర పువ్వు మీద వాలాయి. తేరా తెల్ల తామర పువ్వు మీద వాలినటువంటి వీటికి బ్రహ్మగారి ముఖాలు కనబడ్డాయట. బ్రహ్మగారు ఓం నమో నారాయణ అని వేదం చదువుతున్నప్పుడల్లా నోరు పైకి కిందకి కదులుతోందిగా, ఆయన నోట్లోంచి కొంచెం సన్నగా లాలాజలం వచ్చిందిట. బ్రహ్మగారి లాలాజలం ఎందుకు వచ్చింది అంటే భూలోకానికి రాబట్టి. ఈ లాలాజలాన్ని చూచి తుమ్మెదలు ఏమనుకున్నాయి, ఇక్కడేదో 4 ఎర్ర తామర పువ్వులున్నాయి, ఈ తామర పువ్వుల్లోంచి తేనె వస్తుంది అనుకున్నాయట. అంటే బ్రహ్మగారి ముఖం ఒక్కొక్క ముఖం ఒక్కొక్క తామర పువ్వులే కనపడింది అనమాట. అంటే ఎంత అందంగా ఉన్నాడండి, ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తే తామర పువ్వులో ఉంటుంది. అందమైన బ్రహ్మగారి ముఖాలు తామర పువ్వులని, ఆయన నోట్లోంచి వస్తున్న లాలాజలమేమో తామర పువ్వులోంచి వస్తున్న తేనెని భావించి ఇక్కడికి వచ్చిన తుమ్మెదలు ఆయన నోట్లో దూరిపోతున్నాయి. ఆయన వసే వసే నేను నారాయణ అనుకుంటూ ఉంటే నోట్లో దొరతారు, ఈ తామర పువ్వు కాదే అని వాటిని తోలుకుంటున్నట్ట. అందుకనే ముసరు తేటులు వివ్వ ముఖ చతుష్కము కల తనయుడాడి బొడ్డు దమ్మివాట్ ఆయన. ఏం ఓహండి, ఏం అపూర్వమైన వర్ణనండి. అటువంటి బ్రహ్మ ఇంకా బ్రహ్మతో పాటుగా విష్ణు చుట్టూత శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇల ఊర్జ విద్య అవిద్య అనే ఒక 9 శక్తులు ఆడరూపములు ధరించి విష్ణువుని సేవిస్తున్నాయి. విష్ణువు దగ్గర ఎప్పుడు ఈ 9 శక్తులు ఉంటాయి. అందులో ఒక శక్తి పేరు కీర్తి. దానివల్లే మనందరికీ కీర్తి వస్తుంది. ఆయన కీర్తిని చాటే ఒక శక్తి కీర్తి, ఒకటి ఇల అంటే భూదేవి, ఒకటి ఊర్జ, ఒకటి విద్య, ఒకటి అవిద్య. ఇలాంటి విద్యలు ఈ 9 శక్తులు 9 అందమైన రూపములు ధరించి స్త్రీ రూపములు ధరించి ఆయన చుట్టూ చేరి ఆయన మీద పువ్వులు జల్లుతూ పూలవర్షం కురిపిస్తూ ఓం నమో నారాయణాయ అని పరమ మధురంగా ముక్తకంఠంతో పలుకుతున్నాయి. ముక్తకంఠం అంటే ఒకేసారి అన్నమాట. ఒకటి ఓం నమో నారాయణాయ అంటుంటే ఇంకోటేమో నారాయణ అండం కాకుండా ఆ 9 శక్తులు స్త్రీ రూపములో నారాయణ అంటే ఒక్కరే పలికినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా పలుకుతున్నాయి. అటువంటి పరమ విచిత్రమైన పరమాత్ముని రూపం, ఆయనతో ఉన్న పరిచారిక గణం, భక్త గణం, మాయాగణం ఇవన్నీ చూసిన వాడు ఏమైపోతాడండి? ఇక పులకించిపోయాడు ఆయన. కాకపోతే ఈ కళ్ళతో చూడలేకపోయాట రూపాన్ని. ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు. అది చూస్తే కోటి సూర్య ప్రభాభాసమానం. ఈ కళ్ళు ఏమో ఒక సూర్యుని కూడా చూడలేవు. అందుకని కళ్ళు మూసేసుకున్నాడు. ప్రభు నీ అపూర్వమైన కాంతిమంతమైన రూపం చూడలేకపోతున్నాను, నన్ను క్షమించనగానే ఆయన చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న శంఖం నెత్తి మీద పెట్టాడు. అది పెట్టగానే కళ్ళకి అపూర్వ శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ రూపాన్ని చూడగలిగే శక్తి వచ్చింది. ఈ శంఖం నెత్తికి తగలగానే స్తోత్రం చేయడానికి కావలసిన పాండిత్యం కూడా వచ్చింది. అంటే కళ్ళు ఇచ్చింది ఆయనే, రూపం చూపించింది ఆయనే, మళ్ళీ ఆ రూపాన్ని స్తోత్రం చేయడానికి తగిన పాండిత్యం ఇచ్చింది ఆయన. అన్నీ ఆయన ఇచ్చాడు, అన్ని ఆయన ఇచ్చితే అప్పుడు ఆయన ఆనందం తట్టుకోలేకన్నాడు. జయ జయ దానవ దారణ దారుణ శారంగ గదాశిరథాంగదర జయ జయ తామర సోదర సోదర చారు పదోజ్జిత గంగజర. ప్రభు శంఖం చక్రం గద పద్మం ఇటువంటి ఆయుధములు నీ చేతిలో ఉన్నాయి. ఈ ఆయుధములతో రాక్షసుల్ని చీల్చి చెండాడతావు. అటువంటి శారంగ రథాంగ గదాసిధర. శారంగం అనే కోదండం, రథాంగం అంటే చక్రం, అసి ఖడ్గం, గద ఈ 4 ధరించిన మహాత్ముడివి. శారంగం అనే కోదండం, సుదర్శన చక్రం, పాంచజన్యమనే శంఖం, సునందమనే ఖడ్గం, కౌమోదకి గద ఈ చిహ్నములతో ఉన్నావు. తర్వాత పదంలో చెప్పాడంటే అద్భుతమైన వర్ణన అది. తామరస అంటే తామర పువ్వు, ఉదర అంటే లోపలి భాగం, తామరసోదర అంటే తామర పువ్వు లోపలి భాగం, దానితో సోదర పోల్చదగిన చారు పద నీ పాదములు అందమైన పాదాలు. అంటే ఏమిటి, తామర పువ్వు లోపలి భాగం చూసారా, ఒక రకమైన పసుపచ్చ రంగుతో ఉంటాయి, కోమలంగా ఉంటాయి. ఓ శ్రీమన్నారాయణ నీ పాదాలు ఉన్నాయి, తామర పువ్వు మధ్య భాగం ఎలా ఉందో అలా ఉన్నాయట. ఆ తామర పువ్వుల్లాంటి నీ పాదాలలో నుంచి ఉజ్జిత బయటికి వచ్చిన పుట్టిన గంగ జర గంగానది గలవాడా. ప్రభు నీ పాదముల నుండి గంగ పుట్టింది, ఆ గంగ మమ్మల్ని పవిత్రం చేస్తోంది. నీ పాదములు తామర పువ్వుల్లో ఉన్నాయి, అటువంటి తామర పువ్వుల్లాంటి నీ పాదముల నుంచి గంగ పుట్టిందన్నాడే. గంగానదికే నీ పాదములు ఉత్పత్తి స్థానం. ఆహా, నీ పాదాల నుంచి పుట్టిన గంగలో ఒక్కసారి స్నానం చేస్తేనే పాపాలు పోతాయట. అటువంటి గంగకి ఆలవాలమైన పాదం కొట్టుకొచ్చి ఇక్కడ ఎదురుగుండా చూపించి ఆ పాదం మీద తలపెట్టి నమస్కరించే భాగ్యం నాకు ఇచ్చావు. ఇక నేను ఏ లోకానికి కడతానో, నాకు ఎటువంటి మోక్షం వస్తుందో నాకేం తెలుసు. ఇక్కడ నుంచి వర్ణించాడు ఆయన. మూల మార్కండేయ పురాణంలో 10 అవతారాలని వర్ణించాడు ఆయన. ప్రభు ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు జలప్రళయంలో నిండింది. ఆ జలప్రళయంలో వేదములన్నీ సోమకుడిని వాడు అపహరించాడు. అప్పుడు నువ్వు మత్స్యరూపం ధరించావు, ఆ సోమకాసురుణ్ణి సంహరించావు, నీ నెత్తి మీద ఉన్న కొర్రతో ఒక్క పోటు పొడిచావు, వాణ్ణి చీరి చంపి వేదముల జ్ఞానమును తిరిగి తీసుకున్నావు, బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చావు. అటువంటి ఓ మత్స్యావతార స్వరూప శ్రీమన్నారాయణ నీకు నమస్కారం. ఈ భయంకరమైన భూమండలం యొక్క బరువు తట్టుకోలేక అందరూ ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో భూమిని ఒక అపూర్వమైనటువంటి తాబేలుగా మారి పైకెత్తావు. అక్కడ తోకక పూర్వం పాలసముద్రాన్ని దేవదానవులు మధిస్తున్నప్పుడు కూర్మరూపంతో 2వ పర్యాయం మందర పర్వతాన్ని పైకెత్తావు. అప్పుడు నువ్వు మందర పర్వతం పైకెత్తుతూ ఉంటే మందర పర్వతం నీ వీపు మీద గిర్రును తిరిగిందిట. దేవతలు ధనువులు కవ్వం కింద తిప్పారు కదా అని ఆ కొండ నీ వీపు మీద గిర్రును తిరిగిందిట. అంత తిరిగినా నీ వీపు మీద దురద తీరలేదు నీకు. ఇది ఒక తమాషా భావన. తాబేలుకి వీపు మీద దురద ఉంటుందండి. ఆ దురద తీరడానికి ఏం చేస్తారనమాట, అప్పుడప్పుడు ఒక గరుకు గడ్డితో తోముతారట పెంచేవాళ్ళు. ఇప్పుడు మందర పర్వతం గరుకు గడ్డ అయింది నీ వీపు మీద. ఆ గరుకు పర్వతం గిర్రు గిర్రం తిరిగింది. ఎంత తిరిగినా నీ వీపు మీద ఉన్న దురద కండూతి తీరలేదు. అంటే ఆ పర్వతం అంత తేలిగ్గా ఉంది, దాని బతికంతా నువ్వెక్కడ. అంత మందర పర్వతం నీ వీపు తేట శమింప చేయలేదు. పోతన గారు కూడా భాగవత నవమస్కంధంలో ఇలాగే రాస్తాడు, నీ వీపు తేట శమింప చేయదయ్యే అంటాడు ఆయన. అలా కూర్మరూపం ధరించిన నారాయణ నీకు నమస్కారం. ఒకనొకప్పుడు హిరణ్యాక్షుడు అనేటటువంటి దౌర్భాగ్యుడు ఈ భూమిని పాతాళంలోకి గెంటిపార వేస్తే ఆనాడు సముద్ర జలాలలోకి తెల్లని పంది రూపంతో ప్రవేశించి ఆ శ్వేతవరాహ రూపంతో భూమిని రెండు చేతులతో పైకెత్తి సముద్ర జలముల మీద నిలబెట్టి భూమికి భర్తవయ్యావు. అప్పుడు ఎలా ఉందో తెలుసా నీ రూపం? నీవేమో తెల్లగా ఉన్నావు, నీ కోరలు తెల్లగా ఉన్నాయి. భూదేవిని కోరల మీద పెట్టావు. అప్పుడు నీ కోరలకి ఇంత బురద పెసరు అంటుకున్నట్టుంది భూదేవి. అంటే భూమి అంత ఇంత పెసర కింద కనబడుతుందంటే ఆయన రూపం ముందు. ఆయన రూపం విశాలమైన రూపం కదండి, పెద్ద కోర. ఆ కోర మీద భూమి ఏదో వర్షాకాలంలో బురద అంటుకుంటుంది కదా ఇంత పెసరు. కోరకి చివర ఇంత బురదలా ఉంది. ఇంకొక భావం ఏమిటో తెలుసా? భక్త జయదేవుడు ఏమంటాడో తెలుసా? శశిని కళంక కళేవని మగ్న కేశవాధృత సూకర రూప అంటాడు ఆయన. చంద్రుడు ఉన్నాడు, ఆయనలో ఏముంటుంది? మత్స ఉంటుంది. నువ్వేమో చంద్రుడిలో ఉండవు, చంద్రుడిలో మత్సలాగా భూదేవి నీ కోర మీద కనపడింది. అంటే అంత భూదేవి ఇంత పిసర కింద కనపడుతుందిట. అటువంటి వరాహరూప నీకు నమస్కారం. స్తంభంలో నుంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుణ్ణి చీల్చి అవతల పారవేసి ప్రహ్లాద కుమారుణ్ణి రక్షించి లోకాలు రక్షించిన నరసింహ నీకు నమస్కారం. ఆపై బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి అతన్ని వంచి ధర్మాత్ముడు గనక అతన్ని చంపకుండా కేవలం వంచన చేసి మూడడుగులు పుచ్చుకుని మూడడుగులతో ముల్లోకాలు ఆక్రమించి అతన్ని పాతాళానికి పంపిన వామన రూప నీకు నమస్కారం. ఇది కూడా గొప్ప అందంగా మళ్ళీ జయదేవులు వారి భావన తీసుకున్నారు మార్కండేయ పురాణంలో. దాన్ని ఆయన ఏమన్నాడు తెలుసా? చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. చలయసి వంచావు ఎలాగా? బలిం వామన రూపముతో బలిచక్రవర్తిని ఒకనొకప్పుడు వంచావు. వంచి మూడు అడుగులు పుచ్చుకున్నావు. పుచ్చుకున్నప్పుడు కాలు పైకి లేచింది. అప్పుడు నీ పద నఖ నీ కాలి గోళ్ల నుంచి నేర జనిత పావ జన పావన అందులోంచి ఒక నీరు పుట్టింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగులు పుచ్చుకుని ఒక కాలు పైకెత్తాడు. ఎత్తినప్పుడు ఆయన కాళ్ళ గోళ్ళు బ్రహ్మకడిగాడు. బ్రహ్మకడిగిన ఆ నీళ్లే భూలోకంలోకి వచ్చాయి. అదే గంగ అయ్యింది. అందుకే అప్పటి నుంచి బ్రహ్మకడిగిన పాదము అన్నారు. పద నఖ నీర జనిత జన పావన నీ పదముల గోళ్ళ నుంచి పుట్టిన నీటితో ఎంతమంది జనుల్ని పవిత్రులు చేస్తున్నావు గంగ ద్వారా. అలా వామన రూపంలో గంగను కూడా సృష్టించావు మాకు. నీ అవతారాలు ఏమి వ్యర్థం కావు. అటువంటి ఓ వామన నీకు నమస్కారం అంటాడు ఆయన. ఆ వామన రూపాన్ని అంత అద్భుతంగా వర్ణించాడు. ఆ తర్వాత భృగురాముడి వయ్యావు, పరశురాముడి వయ్యావు, 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసావు, లోకంలో ధర్మ సంస్థాపన చేసావు. ఆ తర్వాత రామచంద్రుడిగా పుట్టి అసలు ప్రభు అంటే ఇతడు అని చెప్పావు. రావణాసుడు ఏం చేశాడు? లోకాలని పట్టి పీడించాడు. 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకుల్ని బంధించాడు. దిక్పాలకుల్ని తెగ ఏడిపించాడు. అందుకని రాముడు ఏం చేశాట? దిక్పాలకుల్ని ఏడిపించావు కదా, కాబట్టి నీ 10 తలలు నరికి ఈ 10 మంది దిక్పాలకులకి బలిస్తానన్నట. దిక్పాలకులకి పాపాత్ముల శిరస్సుని బలివ్వడం అనేది ఒక సంప్రదాయం. రాముడు బాణాలు వేశాడు. ఆ బాణములు రావణాసుడి 10 తలలు నరికాయి. ఈ 10 తలకాయలు వెళ్ళి ఒకటి తూర్పు దిక్కున ఇంద్రుడికి, ఒకటి ఆగ్నేయం దిక్కులో అగ్నికి, ఒకటి దక్షిణం దిక్కులో యముడికి, ఒకటి నైరుతి దిక్కులో ఉన్న నిరుతికి, ఒకటి పడమట దిక్కులో ఉన్న వరుణుడికి, ఒకటి వాయువ్యంలో వాయువుకి, ఒకటి ఉత్తరం దిక్కులో కుబేరుడికి, ఒకటి ఈశాన్యం దిక్కులో ఈశానుడికి, ఒకటి ఆకాశంలో ఉన్న ఊర్ధ్వ పురుషుడికి
అంటే ఊర్ధ దిక్కుకి, ఒకటి భూమి మీద అధో దిక్కుకి పడ్డాయట. ఇలా 10 తలకాయలు 10 దిక్పాలకులకి బలిచ్చినట్టుంది. అది అది కూడా బలి కూడా రమణీయంగా ఉందిటండి. సాధారణంగా దుర్మార్గులు కొంతమంది ఏ శుక్రవారం ఆదివారం మేకల్ని నరుకుతారు అమ్మవారి పేరు చెప్పి, అప్పుడు ఆ రక్తం కారిపోయి కత్తి ఎరుపెక్కిపోయి చుట్టుపక్కల రెత్తురు చెంది అది కొట్టుకుని ఎంత జుగుప్సగా ఎంత భయంకరంగా ఉంటుంది. నీవు బలిస్తే అలాంటి బలి కాదు, రమణీయంగా ఏమాత్రం నెత్తురు బయటికి రాకుండా జుగుప్స లేకుండా అందంగా బలిచ్చామంటాడండి. ఎంత గొప్పగా ఉన్నది. రాముడు రావణాసురుడి తలలు దిక్పాలకులకి బలిచ్చి తద్వారా లోకరక్షణ చేశాట. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖ బౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అలా రామావతారంలో ధర్మ సంస్థాపన చేశావు, ఆ తర్వాత బలరాముడిగా అవతరించావు. ఈ బలరామావతారంలో ఏం చేశావు, మొత్తం యమునా నదిని ఒకవేపుకి తిప్పి తద్వారా రైతులకి ఎంతో ఉపకారం కలిగేలా చేశావు. ఈ తెల్లని బలరాముడు నల్లని బట్ట కట్టుకునేవాట. ఆ నల్లని బట్ట గాలికి కదిలిందిట. అది ఎలా ఉందో తెలుసా, గాలికి ఆయన కట్టుకున్న నల్లని పంచి కదులుతూ ఉంటే ఆయన నాగలి దెబ్బకి వణిగిపోయిన యమునా నది యొక్క ప్రవాహంలో ఉందిట. యమునా నది ఇలా గగురుపాటుతో కదులుతుంది, అలా కదులుతుందిట ఆయన వస్త్రం. అలాంటి ఓ హలధర రూప నీకు జయం కలుగుగాక. ఇక తర్వాత భూలోకంలో యజ్ఞములలో జరిగే హింసను ఎరికెట్టి తద్వారా మహానుభావులైనటువంటి ఋషుల ద్వారా అహింస సర్వధర్మాణం ఉత్తమ ధర్మ అహింస పరమోధర్మ అని వ్యాప్తి చేసిన బుద్ధావతార స్వరూప నీకు నమస్కారం. ఇక భవిష్యత్ కాలంలో అతి భయంకరమైన కలిప్రభావం పెరుగుతుంది. ఆ కలిప్రభావంతో ప్రజలలో అధర్మం పెరిగిపోతుంది. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. ఎవరు ఎవరిని నమ్మరు. ఎక్కడా ఈ లోకంలో నమ్మకం అనేది ఉండదు. మోసం పెరిగిపోతుంది. డబ్బు కోసం బతుకుతారు. స్త్రీ పురుషులు వంచుకుంటూ ఉంటారు. హత్యలు పెరుగుతాయి. క్రూరత్వం పెరుగుతుంది. ఆ కాలంలో ధర్మ సంస్థాపన కోసం ఈ మ్లేచ్చుల్ని నాయశనం చేయడానికి ఆయన అవతరిస్తాడు. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. పొట్టల్లని గుర్రం మీద మంచి పొడవైన రూపం ధరించి అంతకంటే పొడవైన కత్తి తీసుకుంటాడు ఆయన. అప్పుడు ఆ కత్తి ఇలా తిప్పుతూ ఉంటే ఆ కత్తి తోకచుక్కలా ఉంటుందట. తోకచుక్క పాపాత్ములకు అపశకునం. తెల్లని గుర్రం ఎక్కి పసుపచ్చ రంగులో ఉంటాడు ఆయన. కల్కి అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. కాబట్టి తెల్లగానో నల్లగానో ఉన్నవాడు వాడు కల్కి కాదు. నెత్తి మీద మంచి ఒత్తైన జుట్టు కింద దాకా వేళ్లాడుతుంది. పొడవైన జుట్టుతో పాతికేళ్ల కుర్రాడుగా ఉంటాడు. పసుపచ్చ రంగులో ఉంటాడు. తెల్లని గుర్రం ఎక్కుతాడు. చేతిలో కత్తి ఉంటుంది. నెత్తి మీద వెంట్రుక లేనటువంటి వాడు ఎవడన్నా నేను కల్కి అని చెప్పుకుంటే వాడు కలిపురుషుడు తప్ప కల్కి కాదని పురాణములు చెబుతున్నాయి. ఆ మహాత్ముడు ఆనాడు ఈ భూమండలమును నాశనము చేస్తున్న వేదధర్మమును వైదిక ధర్మమును నాశనం చేస్తున్న మ్లేచ్చుల తలలు పట పట నరికి మళ్ళీ కృతయుగ ధర్మాన్ని వ్యవస్థాపన చేస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇన్ని అవతారాలు ధరించే కృష్ణ పరమాత్ముడు నువ్వే తండ్రి. నువ్వు చక్కగా నీలమేఘఛాయ శరీరుడివై అపూర్వమైన నీ మురళీగానంతో ప్రజానీకానికి ఆనందం కలిగిస్తావు. నువ్వు మురళీ వాయిస్తూ ఉంటే లోకాలన్నీ కదిలిపోతాయి. ముల్లోకాల ముగ్ధుల చేసే ముల్లోకాల ముగ్ధుల చేసే మోహన మురళీలోల అని అప్పుడు ఆనాడు జనం నిన్ను పొగుడుతారు. అటువంటి ప్రభువు నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ఆయన అవతారాలు భవిష్యత్ అవతారాలు అయిపోయినవి అప్పుడున్నవి అన్నీ వర్ణించి ఆ తర్వాత ఆయన పాదాల మీద పడి కాసేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తండ్రి నీకేం కావాలో కోరుకోమన్నాడు ఆయన. మళ్ళీ నన్ను మోసపుచ్చుతున్నావా, కోరికలు కోరుకుంటే సంసారంలో పడతాం, పునర్జన్మ వస్తుంది, నాకు పునర్జన్మ లేకుండా ఉండాలనే కోరికతోనే ఇప్పుడు నేను తపస్సు చేశాను, సాలోక్యమిమ్ము అన్నాడు ఆయన. సాలోక్యం అంటే ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుని వైకుంఠంలో ఆయన ఎదురుగుండా మంచి సీట్ ఇస్తాడు ఆయన. ఆ సీట్లో కూర్చుని ఆయన చూడడం అన్నమాట.
ఇప్పుడు నేను కాసేపు విష్ణువుని అనుకోండి, మీరంతా ఎదురుగుండా కూర్చుని కుర్చీలో దర్జాగా చూడడంలా, అలా భగవంతుని సన్నిధానంలో ఆయన కొలువులో ఓ మంచి ఆసనం మీద కూర్చుని నిత్యం భగవంతుడు అలా చూస్తూ ఆనందంతో ఆయన చెప్పిన పని చేస్తూ తిరుగుతూ ఉంటే దానికి సాలోక్యము, దగ్గరగా ఉండి ఆయనను చూచుట, ఈ ముక్తి అన్నాడు ఆయన.
భగవంతుడు అనుగ్రహించి, నాయన నువ్వు కోరుకున్న ముక్తి ఏదో ఒక సమయానికి నీకు వస్తుంది, ముక్తి కావాలంటే కొన్ని పనులు చెయ్యాలి. భూలోకంలో మానవుడై జన్మించిన వాడు సత్కార్యములు సక్రమంగా చేస్తే, శాస్త్రోక్త రీతిలో దాంపత్య జీవితాన్ని గడిపితే ముక్తి తనంత తానే వెతుక్కుంటూ వస్తుంది. సులభముగా నా సన్నిధానానికి రావడానికి, నన్ను నిత్యం దర్శించడానికి ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే ఉత్తమం. అంటే గృహస్థాశ్రమం ద్వారా మానవుడు పొందినంత తొందరగా నన్ను ఇంకెవరూ పొందలేరు. నన్ను పొందాలంటే గృహస్థాశ్రమమే, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి మాత్రమే నన్ను పొందే అర్హత ఉంటుంది. నన్ను పొందాలంటే ముందు గర్హస్థ్యాశ్రమంలో ప్రవేశించాలి. ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమం. అటువంటి ఆశ్రమంలో ప్రవేశించు, సక్రమంగా సంతానాన్ని పొందు, చెయ్యవలసిన పనులు చెయ్యి, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. ఏమీ చేయకుండా సన్యాసం పుచ్చుకున్నవాడు అంత తేలిక నా దగ్గరికి రాడు. ఆ మార్గాన్ని అనుసరించడానికి అనేక నియమాలు నిష్ఠలు ఉంటాయి. నువ్వు నేను చెప్పినట్టుగా ఈ భూమిని పరిపాలించు. నీ తండ్రి నీ కోసం అట్టే పెట్టిన పవిత్ర సామ్రాజ్యాన్ని, అరషభూమిని నువ్వు సేకరించు. దీనిని నీ రాజ్యం అనుకోకు, పరమాత్మ సామ్రాజ్యం అనుకో. నాది అనుకున్నప్పుడు స్వార్థ ఏర్పడుతుంది, ఇది భగవంతుని సామ్రాజ్యం అనుకున్నావంటే మాత్రం అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న ప్రతి ప్రాణి నీ పిల్లాడు అనిపిస్తాడు. ఎప్పుడైతే నీ బిడ్డ అనిపిస్తాడో అప్పుడు నీకు వాళ్ళ మీద, అందరి మీద ఒకే విధమైన మమకారం ఉంటుంది. రాగము ఉండదు, ద్వేషము ఉండదు. రాగద్వేషాలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు నువ్వు సక్రమంగా పరిపాలన చేస్తావు. రాగద్వేష దూరుడు, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడు నా దగ్గరికి సులభంగా వస్తాడు. వెళ్ళు, పరిపాలన చెయ్యంటే మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది. ప్రభు ఎంత కాదనుకున్నా ఒక అధికారం చేతికొచ్చినప్పుడు మనిషికి దురహంకారం బయలుదేరుతుంది. కొన్ని శక్తులు వచ్చినప్పుడు దుర్వినియోగం చేస్తాడు. ఇంత భూమండలమంతా ఏకఛత్రాధిపత్యంగా నన్ను పరిపాలించమంటున్నావు, అలా పరిపాలించేటప్పుడు పొరపాట్లు చేస్తేను అన్నాడు ఆయన. పొరపాట్లు ఎప్పుడు చేస్తావు, నేను పరిపాలన చేస్తున్నాను అనుకుంటే. నువ్వు ఈరోజు నుంచి ఏం చేసినా సర్వం నారాయణార్పణ వస్తువు, ఇదంతా పరమాత్మకి సమర్పిస్తున్నాను అనుకో. నాకు సమర్పించు, నువ్వు తిను అది నాకు సమర్పించు, త్రాగు ఆ త్రాగిన జలమో లేకపోతే ఇంకో పానీయమో అది కూడా నాకే అర్పించు. నువ్వు ఏదైనా దానం చెయ్యి, నేను చేస్తున్నాను అనుకోకు, హరి సమర్పణ బుద్ధితో చెయ్యి. ఇలా సర్వకాల సర్వావస్థలలో హరి సమర్పణ వస్తూ అనుకున్నావంటే అప్పుడు నిన్ను పుణ్యము పాపము ఏది అంటదు. పుణ్యపాపాలు రెండు అంటున్నప్పుడు నా దగ్గరికి రాగలుగుతావు అనగానే నీవు చెప్పినట్టే చేస్తానన్నాడు. హరిని పదే పదే స్తుతించాడు. స్వామివారు అదృశ్యమైపోయాడు. అప్పుడు ఆయన గృహస్థాశ్రమంలో ప్రవేశించి పరమ పవిత్రురాలైన ఒకనొక కన్యామణిని, ఆమెకు కూడా సప్తార్చిని అని పేరు, అటువంటి స్త్రీని భార్యగా సేకరించి తండ్రి విడిచిపెట్టిన సామ్రాజ్యాన్ని విస్తృతి చేసి మొత్తం భూమండలం అంతా తన ఏలుబడిలోకి తెచ్చాడు. భూమి మీద చిన్న చితక రాజులందరినీ అదుపులో పెట్టాడు. తలో చోట తలొక రకం ధర్మం కాకుండా అంతటా ఒకే ధర్మం ఉండేలా చేశాడు. ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడ చూసినా హరినామస్మరణ, హరనామస్మరణ ఈ రెండు మారుమోగిపోయాయి. ఎక్కడ చూసినా ధర్మం నాలుగు కాళ్ళ మీద ప్రవర్తించింది. బలహీనులను బలవంతులు చంపలేదు, దోచుకోలేదు. అన్నదమ్ములు ఐకమత్యంతో జీవించారు, ఆలుమగలు అనురాగంతో జీవించారు, గురు శిష్యులు పవిత్ర బంధంతో జీవించారు. ఈ విధంగా ప్రపంచంలో ప్రతి ప్రాణి మరొకరిని ప్రేమించారు తప్ప ద్వేషించలేదు. దానివల్ల ఏమైంది, సంవత్సరం పొడుగుత నెల నెల మూడేసి వానలు కురిసేవిట. ఇలా నెలకు మూడు వానలు కురిసి ఈ వానజలం భూగర్భంలోకి ఇంకి నదులుగా ప్రవహించి చెరువులై నూతులై ప్రజలకి సమృద్ధినిచ్చింది, జల సమృద్ధినిచ్చింది. వరదలు లేవు, అలాగని నీళ్లు లేకపోవడం లేదు, కరువు లేదు, కాటకం లేదు. మిడతల దండు వంటి దండులు మీదకొచ్చేవి కాదట, దోమలు పెరగలేదట, చీమలు పెరగలేదట. ఇవన్నీ కూడా ఏమంటారో తెలిసినా అపశకునాలు అంటారు. ఎక్కువ దోమలు పెరిగిపోయి కుట్టేస్తున్నాయా, లేకపోతే ఎక్కువ చీమలు వస్తున్నా, ఎక్కువ బొద్దింకలు వస్తున్నా, ఎక్కువ ఎలకలు పెరిగిపోయినా, ఇదంతా పాప ఫలితం అట. పూర్వకాలంలో ఎలకలు కూడా ఎంత ఉండాలో అన్నీ ఉన్నాయి. దోమలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేవి. ఇంటి నిండా చీమలు చెదలు వచ్చేవి కావు, గబ్బిలాలు తిరిగేవి కావు. అన్ని జంతువులు అదుపులో ఉన్నాయి. దానివల్ల ప్రజలకు ఎంతో సుఖంగా ఉండేది. రాత్రిపూట ఆలౌట్లు పెట్టుకోవడాలు, టిక్ టిక్కను కొట్టుకోవడాలు, ఏ గొడవ లేదు. ఈ విధంగా ప్రజలకి కీటకముల బాధ లేదు, కీటకములకి ప్రజల బాధ లేదు. ఏ జీవి ఇంకొక జీవిని బాధించలేదు. అంత ధర్మంగా నడిచింది ఆ కాలం. స్వారోచిష మనువు కాలమా, లేక నారాయణుడే స్వయంగా ఇతని రూపంలో పరిపాలిస్తున్న కారణం చేత ఇది నారాయణ కాలమా అనుకున్నారు ప్రజలు. ఆ విధంగా మహానుభావుడు 100 దివ్య సంవత్సరములు పరిపాలన చేశాడు. ఆ కాలంలో పారావతులు, తుషితులు అనే పేరు కలిగిన వాళ్ళు దేవతలయ్యారు. విపశ్చిత్ అనే ఆయన ఇంద్రుడయ్యాడు. ఈ విపశ్చిత్ గురించి మీకు దత్తాత్రేయ చరిత్రలో చెప్పుకున్నాం. అందులో జడు అనేవాడు కొన్ని వేల సంవత్సరాల తన చరిత్ర అంతా చెప్పాడు కదా. ఓసారి ఆయన ఆవుల్ని కొట్టబట్టి నరకానికి వెళ్ళాడని, ఆ నరకంలో యాతన పడుతూ ఉండగా ఆయనకు చల్లగాలి వీచిందని తెలిసింది మీకు. ఆ చల్లగాలికి మూల కారణం విపశ్చిత్ అని పేరు కలిగిన జనక మహారాజు. ఆ జనక మహారాజు గారికి అప్పుడు పేరు విపశ్చిత్. ఆ విపశ్చిత్ అనేవాడు తన పుణ్యఫలం వల్ల ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్ర పదవిలోకి వచ్చాడు. ఆ ఇంద్ర పదవి ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఈ రెండవ మనువు స్వారోచిష మనువు కాలంలో. స్వారోచిష మనువు కాలంలో ఇంద్రుడి పేరు విపశ్చిత్. మీకు చాలాసార్లు చెప్పానుగా, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కడు ఇంద్రుడు అవుతాడు. 100 యజ్ఞములు చేసిన పుణ్యాత్ముడు. 100 యజ్ఞములు అంటే మామూలు యజ్ఞములు కాదు, 100 అశ్వమేధ యాగములు చేసిన మహానుభావునికి ఇంద్ర పదవి వస్తుంది. అందువల్లే విపశ్చిత్ అనేవాడు ఆ ఇంద్రుడు పాత ఇంద్రుడు వెళ్ళిపోయాక కొత్త ఇంద్రుడు అయ్యాడు. ఆ కాలంలో ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, దత్తోళి, ఋషభుడు, నీవారుడు, అరివంతుడు ఈ 7 సప్త ఋషులు అయ్యారు. వీళ్ళు సప్త ఋషుల స్థానంలో ఋషులై సప్తఋషి మండలం అనే మండలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఊర్జుడు అనేవాడు వశిష్ఠుడి బదులుగా వశిష్ఠ స్థానంలో ఉన్నాడు. ఆ ఊర్జుడి భార్య అరుంధతి స్థానంలో ఉండేది. ఇవి కూడా పదవులే. ఇవాళ వశిష్ఠుడు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఇంకో రూపం ధరిస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వశిష్ఠుడు వస్తాడు. ఆ వశిష్ఠుడికి ఒక భార్య వస్తుంది, ఆవిడ పేరు అరుంధతి. మీరు కూడా మంచి సాధన చేస్తే ఆ వశిష్ఠుడిగా మారచ్చు, ఆయన భార్య అరుంధతి నక్షత్రంగా కూడా మారచ్చు, ఇప్పుడున్న ధ్రువుడి స్థానంలోకి ఇంకొకటి వెళ్ళచ్చు. ఇలా వారి వారి సాధనలను బట్టి నక్షత్రాలు అవ్వచ్చు, సప్త ఋషులు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, ఇంద్రుడు అవ్వచ్చు, మనువు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇవేమీ వద్దనుకుని ఇలా శ్రద్ధతో పురాణం వింటే శాశ్వతంగా వైకుంఠమో లేక అమ్మవారి యొక్క నివాస స్థానమైన మణిద్వీపమో చేరవచ్చు. ముక్తి కావాలనుకున్నవాళ్ళు అక్కడికి పోతారు, పదవులు కావాలనుకున్నవాళ్ళు ఇంకో దాంట్లో కడతారు. మీకు తెలుస్తుంది, రేపు రాబోయే సప్తశతిలో ఇద్దరుంటారు, ఒక రాజుగారు, ఒక వైశ్యుడు. రాజుగారు పదవి కోరుకున్నాడు, సావర్ణి మనువయ్యాడు. వైశ్యుడు నాకు పదవి వద్దన్నాడు, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏమైంది, పదవి వద్దు బాబోయ్ నాకు, నువ్వు తప్పే వద్దన్నాడు, ఆయన తల్లి దగ్గరికి వెళ్ళాడు. భక్తుల్లో అలా ఉంటారు కొంతమంది, కొంతమేమో నాకు పదవి వద్దంటారు, కొందరు కావాలంటారు. పదవి వద్దన్నా కావాలన్నా కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను. కాకపోతే పదవిలోకి వచ్చిన వాడికి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, నిష్కాముడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ విధమైన ప్రవర్తనతో స్వారోచిష మనువు యొక్క మన్వంతరం జరిగింది. ఆ తర్వాత స్వారోచిష మనువు శరీరం విడిచిపెట్టినా ఆయన ఆత్మ ఆ మన్వంతరం అంతా ఉంటుంది కనుక 43,20,000 సంవత్సరముల కాలం భూమండలం అంతా ఆయన ప్రభావంతో పూర్తిగా ధర్మమయమై నడిచింది. దీనికి రెండవ మన్వంతరం స్వారోచిష మన్వంతరం అని పేరు. ఇది చాలా గొప్ప కథ. స్వరోచి జన్మంబును వర్తనంబున్ స్వారోచిషాద్య ప్రభవంబు విన్నన్ నరుండు నిత్యోన్నతి నవ్యకీర్తి శ్రీరమ్యుడై ధాత్రి ప్రసిద్ధికెక్కున్. దీనికి ఫలితం కూడా చెప్పాడు. ఇది మార్కండేయుడు క్రోష్టుకి అనే మునికి చెబుతున్నాడు, అది మాత్రం మర్చిపోకూడదు. ధర్మపక్షులు జైమినికి, మార్కండేయుడు క్రోష్టుకి చెబుతున్న కథ. అందులో భాగంగా దీనికి ఒక గొప్ప ఫలశ్రుతి కూడా చెప్పారు. స్వరోచి పుట్టడం, స్వారోచిష మనువు రావడం, ఆయన విష్ణువుని స్తోత్రం చేయటం, ఈ కథ శ్రద్ధగా విన్నటువంటి వాడు ఏ విధమైనటువంటి ఆటంకములు జీవితంలో పొందడట, నిరాటంకంగా జీవితం గడుపుతాడు. ఆటంకం అంటే ఏమిటి? ముక్తి పొందాలనుకున్నవాడికి ఆటంకాలు వస్తాయి. మంచి పని చేస్తే ఆటంకాలు వస్తాయి, శ్రేయాంసి బహువిఘ్నాని. చెడ్డ పనికి ఆటంకాలు రావు. మంచి పనులు చేయాలనుకున్నవాడికి జీవితంలో వస్తున్న ఆటంకాలన్నీ పటాపంచలైపోతాయి. నిత్య ఉన్నతి పొందుతాడు, అభివృద్ధి పొందుతాడు, కీర్తి పొందుతాడు, ఆ తర్వాత మోక్షశ్రీ కూడా పొందుతాడు.